24 దేవతాశక్తుల యొక్క ఉపాసనా కాండ మనం ఇంతవరకు చదువుకున్నాం. ఇంతవరకు అర్థం చేసుకుంటే ఉపాసనా కాండ 24 శక్తులు మననం చేసుకుంటే గాయత్రి మంత్రం యొక్క ఒక అక్షరమే మీకు జీవితానికి కావలసినటువంటి ఒక్కొక్క మానసిక స్థితిని అందజేస్తుంది. అది సముద్రంలో కనుక మునిగితే రత్నాలు మాణిక్యాలు అవి ఎలా దొరుకుతాయి? మాణిక్యాలు దొరుకుతాయని నాకు తెలియదు, కానీ నిత్యాలు గ్యారంటీగా దొరుకుతాయి. అలాగే గాయత్రి మంత్రాక్షరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ముత్యం ఆణి ముత్యం లాంటివి. ఆ ఒక్కొక్క ముత్యము ఎలా పనిచేస్తుంది అనేదే ఈ గాయత్రి గీతలో మనం చదువుకుంటున్నాం. మొట్టమొదట నిన్న మనం ఏం చదువుకున్నాం? ఓం భూర్భువస్వః గురించి మనం చదువుకున్నాం. భూర్భువస్వస్త్రయో లోకా వ్యాప్తమం బ్రహ్మతేషి సయేవ తజ్జతో జ్ఞానీ యస్తద్వేత్తిరిచక్షణ. ఇచ్చట ఎప్పుడైతే ఓం భూర్భువస్వః అని మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారో, గాయత్రి గీత యాంగిల్లో మీరు గాయత్రి మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఓం ప్రకృతి పురుషుల యొక్క కలిగితే ఏర్పడినటువంటి శబ్దము, ఆ శబ్దము మూడు లోకాలను తెలుపుతుంది. భూర్భువస్ త్రయో లోక. ఏంటి ఆ మూడు లోకాలు? జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఇంకాస్త ముందుకెళ్ళి మానవ శరీరం మీదకు వస్తే భూర్ భువ స్వ భూర్ పృథి ఈ పార్ట్ ఏమంటారు? దీని ముందే ఉందా? తల కింద భాగము, కాళ్ళ పై భాగము. భువ రెండు కాళ్ళు, పాతాళం. స్వ అంతరిక్షం. ఈ మూడు లోకాలు అంటే ఏంటన్నమాట? ఇక్కడ భూర్ స్థూల జగత్తును తెలుపుతుంది, భువ స్వప్నలోకాన్ని తెలుపుతుంది, సబ్కాన్షియస్ మైండ్. స్వ అతీంద్రియ చేతనత్వాన్ని తెలుపుతుంది. ఇంద్రియాతీతం ఉంది కదా, అది మస్తిష్కంలో ఉన్నాయి. ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు అక్కడ సింక్రనైజ్ చేస్తున్నావు, అంటే ఇంద్రియాతీతమైనటువంటి శక్తిని అక్కడ ఉపయోగించుకుంటున్నాను. అది ఆ మూడు లోకాలు. అంతేత ఓం భూర్భువ స్వ అనగానే ఇది మీ మనసులో ఫ్లాష్ అవ్వాలి అక్కడ, అర్థం కదా? అంతేత ఒకసారి చూడండి, నేను చదువుతూ ఉంటే అది ఫ్లాష్ అవుతుందో లేదో. భూర్భువ స్వ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఒకేసారి ఫ్లాష్ అవ్వాలి. భూర్భువ స్వ త్రయోక వ్యాప్త ఓం బ్రహ్మతేషి దీన్ని ఓంకారంతో మనం చెప్తున్నాం. సయేవ తజ్జతో జ్ఞానీ యస్తద్వేత్తి విచక్షణ. విచక్షణయుక్తమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఓం భూర్భువస్వ తెలుపుతున్నాయి. తత్ అనే మాట మీరు ఎప్పుడైతే వాడతారో, తత్వజ్ఞాస్తి విద్వాంసో బ్రహ్మణాః సతతో బలైః అంధకారమపాకుర్యుః లోకాదజ్ఞాన సంభవం. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యామోహం అజ్ఞానం వల్ల వస్తుంది. ఈ అజ్ఞానం పోవాలి అంటే ఏంటి? బ్రాహ్మణత్వం మీలో ఉండాలి. బ్రాహ్మణత్వం అంటే ఏంటి? అవాచక అపరిగ్రహ వ్రతాలు మీరు పాటిస్తూ ఇతరుల చేత పాటింపజేస్తున్నప్పుడు ఆ వ్యక్తి పూజితుడు అవుతాడు. ఈ అవాచక అపరిగ్రహ వ్రతం వల్లగా యోగిని ఇంత తత్ అది గుర్తుంచుకో, బ్రాహ్మణత్వాన్ని గుర్తుంచుకో. అత్తత్ అనే మాటకు అర్థం అది. తర్వాత సత్తామాంస్తూర క్షత్రియాలోక రక్షకా అన్యాయ శక్తి సంభూతాన్ ధ్వంసేత్వాపద. సత్తావంతులు కండి, యాచక పరిగ్రహవతం బాగానే ఉంది. ఆ ఉన్నవాళ్ళందరూ ఓ చోటకు చేరండి, చేరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎదిరించండి. ఇంటి అన్యాయం ప్రకృతిలో, ఈ అన్యాయాన్ని ఎందువల్ల వస్తుంది? వాడికి ఆ ధనం అంతా కావాలి, వాడికి ఇదంతా అయిపోవాలి అనేటువంటి భావనే కదా. ఈ భావన వల్ల అజ్ఞానం వల్ల వస్తుంది. ఇలా కలిసికట్టుగా ఈ విధంగా జీవించే వాళ్ళందరూ జీవించి ఇలా ఆనందంగా జీవించవచ్చు అని తెలిపితే నేచురల్గా అందరూ వాళ్ళని జీవిస్తారు. పూర్వకాలంలో రాజులు కూడా వాళ్ళ పిల్లల్ని పంపించేవాళ్ళు. ఎక్కడికి? గురుకులానికి. ఇంచేటంటే అక్కడ ఉన్న శక్తి అర్థం లేదు. సూర్యుడు అక్కడ తయారయ్యేవాళ్ళు వాళ్ళు, రాజులు వాళ్ళు కూడా. ఇంచేట కలెక్టివ్నెస్, మన యొక్క శక్తిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు టెస్ట్ ఇప్పుడు నేను పెడుతున్నది కూడా ఈ టేప్స్ ఇవి అవి అవి కూడా మనం ఒక మ్యాజిక్ లాగా ఈ వారం రోజుల లోపల ముఖ పుస్తకాలు రెడీ అయిపోతాయి. ఏ దీని వల్ల? ఈ క్షత్రియత్వం వల్ల, శూరత్వం వల్ల, సాహసం వల్ల, ఇది చేయగలం అనేటువంటి డిమాండ్ వల్ల. అది దేని వల్ల వస్తుంది? సహ తత్ సా అంటే ఏంటి అక్కడ? సా అని అక్షరం చెప్తుండే. సత్తావంతులు కండి, శక్తి సామర్థ్యము కలవాలుగా కండి. తర్వాత నిన్న అంతవరకు చదువుకున్నాం కదా, ఇవాళ శ్లోకం. విత్త శక్త్యాత్ కల్పయ్యా ఉచితాభావ తీర్థయః నతు శక్త్యాతయా కార్యం దర్పౌధత్య ప్రదర్శనం. విత్తము ధనము, ధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో గాయత్రి మంత్రంలోని వి అనేటటువంటి అక్షరం చెప్తుంది. ఏం చెప్తున్నది? విత్త శక్త్యాత్ కర్తవ్య ఉచితాభావ పూర్తయ. అభావము అంటే లేని, ఉచితమైనటువంటి అభావాలను పూర్తి చేసుకోవటానికి మాత్రమే డబ్బు ఉపయోగించండి. ఉచితమైనటువంటి అభావాలంటే ఏంటి? మీరే, నాలుగోది లేదు, ఒకటి రోటీ. ఆహారం కోసం డబ్బు ఖర్చు పెట్టండి. ఎలాంటి ఆహారము? కడుపు నిండితే చాలు. కడుపు నిండటానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఖర్చు పెట్టండి. మిగతాది మీరు ఏం ఖర్చు పెట్టినా తప్పే. అది రెండోది కప్పడ, బట్టలు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బట్టలు ఉండాలి. మీకు శీతాకాలంలో నేను చాలా గొప్పవాడిని, యోగిని అనేది సన్నతి దుప్పటి వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు కావాల్సినటువంటి బట్టలు, అప్పుడు ఏ కాలానికి ఆ కాలానికి తగినటువంటి సింపుల్ బట్టలు. మన కాస్ట్లీ బట్టలు అక్కర్లే మాన సంరక్షణకి. ప్రకృతి యొక్క బ్యాగరీస్, ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి బట్టలకి డబ్బు ఖర్చు పెట్టింది. మకాన్, నీడ. నీడ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం మాట్లాడుకోవాలి అంటే కప్పు లేకపోతే కష్టమే కదా, మనకి ఇబ్బందేగా. వీటికి మాత్రమే మేమే డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ మనం డబ్బు దేని ఖర్చు పెడుతున్నాం? దర్పోర్ధత్య ప్రదర్శనం, దాన్ని పట్టకండి అంటున్నాడు. దర్పము, నువ్వు ఎంత గొప్పవాడు మిగతా వాళ్ళకంటే, కిరీటాలు పెట్టుకుని, అద్దాల నెక్లెస్లు వేసుకుని, మనలో మాణిక్యాలు వేసుకుని, ఉంగరాలు పెట్టేసుకుని, ఈ గందరగోళం అంతా అనవసరం. దర్పం అంటే నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పడానికే తప్ప. ప్లస్ ఇంకోటి ప్రమాదం ఏంటంటే నీ చేతి వెళ్ళో కాళ్ళ వెళ్ళో అడగొడేస్తాడు. నీ చేతి ఉంగరాలు ఉంటే ఉంగరం కాదు, నువ్వు పడుకున్నప్పుడు ఆ వేలు నరుకు తీసుకుపోతుంది. ఇంకా నీకు ప్రమాదకరం ఉందే తప్ప వంట పెట్టుకోవటం వల్ల మీరు సుఖాలే రావు. నువ్వు కష్టాలు కష్టాలకు పాటు ఉండేది ఈ ఔద్ధత్యం. ఔద్ధత్యం అంటే ఏంటి? అనవసరంగా ఎవరూ హర్షించని ఖర్చులు. పెళ్లిళ్లలో భోజనాలు పెడతాం మనం, ఎవరైనా హర్షించారా? క్రిటిసైజ్ చేయటమే తప్ప. చూశారు కదా, నేను 800 మంది పెట్టాం, 800 మంది పెట్టాం. పెట్టి ఏం చేశారు మీరు? ఇంకా తిండి లేని వాళ్ళకి పెడుతున్నారా మీరు? తిండి ఉన్న వాళ్ళకేగా పెట్టేది మీరు? మీరు పెట్టి తిండి వాళ్ళు తిన్నారా? ఔద్ధత్యం, అనవసరమైనటువంటి ఖర్చు, అది వద్దు. విత్తము ధనం యొక్క శక్తిని ఎప్పటికీ ఖర్చు. ఇప్పుడు ఆ పెళ్లిళ్ళకి అయ్యే ఖర్చు, భోజనాలకు అయ్యే ఖర్చుతో మనం ఇలాంటి ఎన్ని పుస్తకాలు అధ్యయించవచ్చు? మన ఇళ్లలో జరిగేది కంటే 2 పెళ్లిళ్ళు చాలు మనకి. 30 పుస్తకాలు వచ్చేస్తాయి కాదా? దగ్గరకు ఉపయోగపడ్డట్టు మరి పుస్తకాలు వస్తే ఎంతమందికి వాళ్ళ జీవితాన్ని మారిపోతాయో. డబ్బు యొక్క కరెక్ట్ అవగాహన నేర్పించాలి. గాయత్రి మంత్రం అది ముందు నువ్వు నేర్చుకో. నేర్పించాలి అంటే నువ్వు మాత్రం అంతా చేస్తాను, నువ్వు మాత్రం చేయంటే అట్టా జరుగుతుంది, నీలో ఆ మార్పు వచ్చిందా? దానికే సింపుల్ గా ప్లెయిన్ లివింగ్ అండ్ హై థింకింగ్, సాదా జీవన్ని ఉచ్చరించారు. ఆలోచనలు చాలా హై స్టాండర్డ్ లో ఉండాలి, లైఫ్ మాత్రం చాలా సింపుల్ గా ఉండాలి. ఏముంటుంది? పొద్దున్నే కాస్త కడుపు నింపడానికి కావాల్సిన ఆహారం పొద్దున్నే సరే, అంతకంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టేసుకుని గందరగోళం పడి దీని రుచి బాగలేదు, దీని ప్లస్ 5 మార్కులు వేస్తాను, దీని ప్లస్ 1 మార్కులు వేస్తాను, ఉండిన వాళ్ళ దెంపతింపి నువ్వు తినక వాళ్ళని అవస్థ పెట్టి ఈ గందరగోళం అంతా చేయకుండా నీ మధ్యన అన్నవి తిన్నావు అనుకో, గ్యారంటీగా రుచిగానే ఉంటుంది కదా. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నాకు చాలా సార్లు అనిపిస్తుంది మధ్యన అన్నాన్ని మించి, పెరుగు అన్నాన్ని మించి రుచికరమైనటువంటి ఐటమ్ ఏమి ఉండదని. ఎన్ని రకాలు ఒకవేళ మీరు మసాలాలు వేసి తిన్నా వాటి ఆత్లెటిక్స్ తగ్గిస్తుంది. రాత్రి పాలు అన్నం తిన్నాను అనుకోండి, ఉదాహరణ అంతే, అది మాత్రమే తినకండి. అలాగే చేయకలే అయాచక అపరిగ్రహతంలో ఎవడైనా కాస్త నేను తీసుకెళ్లి కడుపు నిండా పెడతానంటే తినను అనొద్దు. కానీ ఆ సింప్లిసిటీ ఎంత హాయిగా ఉంటుంది, ఎవరు ఏం కష్టపడక్కర్లేదు, సుఖంగా జీవిత విధానం జరిగిపోతుంది కదా. డబ్బు, డబ్బు యొక్క సదుపయోగం చెప్తుంది ఇది అనేటటువంటి అక్షరం. తత్ ఏం చెప్పింది? బ్రాహ్మణత్వం గురించి చెప్పింది. స ఎవరి గురించి చెప్పింది? క్షత్రియత్వం గురించి చెప్పింది. వీ దేని గురించి చెప్తుంది? విత్తము, వైశ్యుల గురించి చెప్తుంది. దాని తర్వాత తత్ సవి టూ అనే అక్షరం ఏం చెప్తుందో చూడండి. तुषाराणां प्रपातेऽपि यत्ने धैमेति चात्मनः महिमा च प्रतिष्ठा च प्रोक्ता पारिश्रमस्य हि. కష్టాలు వచ్చినప్పుడు మనిషి నర్వస్ అయిపోతాడు. నర్వస్నెస్ వద్దు. కష్టాలు వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా జీవించాలో ఎత్తు అనేటువంటి అక్షరం చెప్తుంది గాయత్రి మంత్రంలో. ఏం చెప్తున్నది? కష్ట సమయాలలో మనిషికి నలుగురు అద్భుతంగా సహాయపడతారు. ఈ నలుగురు నాలుగు రకాలైనటువంటి మానసిక స్థితులు. మొట్టమొదటిది వివేకము. కష్టం వచ్చినప్పుడు ముందు వివేకం ఉంచుకోవాలి. ఎందుకు వచ్చిందో తెలుసు. ఆ వివేకాన్ని ఉపయోగించుకోకుండా కష్టం వచ్చేసిందని చెప్పి ఆ దేవుడి దగ్గర తగ్గి ఈ ఎమ్మెల్యే దగ్గర తగ్గి ఆ చీఫ్ మినిస్టర్ దగ్గర తగ్గి వీడి కష్టాన్ని నివారిస్తాడేమో, వాడి కష్టాన్ని నివారిస్తాడేమో, వీడి వల్ల కష్టాలు వచ్చాయేమో, వాడి వల్ల కష్టాలు వచ్చాయేమో. వివేకం మొట్టమొదట ఏం చెప్తుంది అంటే మనమే ఎక్కడో తప్పు చేశాం, అందువల్ల ఈ కష్టాలు వచ్చాయి. దాన్ని ఐడెంటిఫై చేయండి. మొట్టమొదట కష్టాలు రావటానికి, కష్టాలు పోగొట్టుకోవటానికి మీరు ఆ కష్టం యొక్క కారణాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఆ కష్టం యొక్క కారణం? ధైర్యం లేకపోవడం. మొట్టమొదట పరీక్షలు పోస్ట్పోన్ కావాలని అందరి స్టూడెంట్స్ కోరుకుంటారు, లెక్చరర్స్ కూడా కోరుకుంటారు. ఎందుకు? ధైర్యం లేక పరీక్ష రావటానికి. అంటే బాగా చదివానంటాడు, మరి బాగా చదివిన స్టూడెంట్ అసలు పరీక్ష పెట్టేనంటాడు. వాడికి తొందర అనమాట, ఎంత తొందరగా నేను చదువుకుండా చెప్పేస్తామా అని. నిజంగా సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాడు పరీక్షలంటే భయపడదు. పరీక్షలంటే భయం ఉంది, అధైర్యం ఉంది అంటే అర్థం ఏంటనమాట, ప్రిపరేషన్ కరెక్ట్గా లేదు. ఇంకొక వివేకం తర్వాత ఉండవలసింది ఏంటి? ధైర్యం. ధైర్యం తర్వాత ఉండవలసినటువంటిది, కావలసినటువంటిది ఏంటంటే సాహసం. మరి ధైర్యం సాహసానికి మధ్య తేడా ఏంటి? అందుకే గాయత్రి మంత్ర భాషకుడు అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్ అవుతాడు. దాన్ని మించిన యోగం మించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవడూ ఉండడు. ధైర్యానికి సాహసానికి తేడా, వివేకానికి ధైర్యానికి తేడా, వివేకానికి ధైర్యానికి సాహసానికి తేడా తెలియాలి. ధైర్యం అంటే ఏంటో నిలబడగలగడం. సాహసం అంటే ఏది చేయగలడో దాన్ని అంచనా వేసుకోవటం, ఏది చేయలేడో దాన్ని వదిలేయగలగడం. ధైర్యం అంటే ఏంటి? నేను పరీక్షని రాయగలను. క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, 8 క్వశ్చన్లలో 5 రాయమంటాడు. సాధారణంగా బాగా చదువుకున్న వాడికి 8 క్వశ్చన్లు వస్తాయి, కానీ వాడు 8 క్వశ్చన్లు రాసే సాహసం లేడు. వాడికి బాగా వచ్చినటువంటి 5 క్వశ్చన్లు మాత్రమే రాసే సాహసం చేస్తాడు. అంటే సాహసం ధైర్యానికి తేడా అర్థమైంది కదా. ధైర్యం అంటే ఏంటి? ఆ పరిస్థితికి నేను నిలబడగలను. ఆ పరిస్థితిని ఎదిరించాలా, డిటూర్ పక్కన నుంచి తప్పుకు వెళ్లాలా అన్నది సాహసం. చాలా అర్థమవుతుంది కదా. వివేకము, వివేకం నుంచి ధైర్యము, ధైర్యం నుంచి సాహసము. వివేకం ఏం చెప్పింది? కష్టం ఎందుకు వచ్చిందో చెప్పింది. ధైర్యం ఏం చెప్పింది? దాన్ని నేను ఎదుర్కోగలను, పారిపోయాల్సిన అవసరం లేదు. కానీ ఎదుర్కోగలగటం రకరకాలను ఎదుర్కోవచ్చు. ఎంత నువ్వు ఎదుర్కోవచ్చు, స్నేహితులందరినీ పిలుచుకుని ఎదుర్కోవచ్చు, లేదు అక్కడి నుంచి మాయమైతే ఎదుర్కోవచ్చు కదా. అది సాహసం. ఒక్కొక్కసారి పరిస్థితుల్ని ఎదుర్కోకుండా తప్పించి వెళ్ళిపోవటం కూడా పెద్ద సాహసం. అది పెరుగుతనం అనుకుంటారు చాలా మంది. అది పెరుగుతనం ఏం కాదు, తర్వాత శక్తిని సమీకరించుకుని మళ్ళా కొట్టచ్చు. నువ్వు చాలా గొప్పవాడే, నేను ధైర్యవంతున్నా ఫలించున్నావు అనుకో, తర్వాత కూడా సరే పది ముందు ఫినిష్ అయిపోతుంది. అంటే హీరో బట్టలు క్లాఫీ మెలకుండా హీరో నుంచి కొట్టడానికి కుదరదు కదా. ఇంకొక సాహసం అంటే అర్థమైంది కదా, ధైర్యం ఇన్ యాక్షన్. సాహసం దీని తర్వాత చాలా ముఖ్యమైనది, చివరైతే ఏంటంటే ప్రయత్నం, ఎఫర్ట్. కష్టాలను ఈ విధంగా ఎదుర్కొని చెప్తుంది టూ అనేటువంటి అక్షరం. ముందు వివేకము, వివేకం నుంచి ధైర్యము, ధైర్యం నుంచి సాహసము, సాహసం నుంచి ప్రయత్నము. ఇక్కడ కూడా మళ్ళా గాయత్రి మంత్ర సాధకుడు అర్థం చేసుకోవాల్సింది మొత్తం ఏంటి అంటే, అసలు ప్రకృతి యొక్క శక్తులు వాడిని తేలుస్తున్నాయి. వాడు జీవించి ఉన్నాడు అంటే ప్రకృతి వాడిని నడిపిస్తుంది. ఖచ్చితంగా కష్టాలు నిరంతరం ఉండవు. ఎప్పుడెప్పుడు దానికి వెళ్ళి పాయింట్ ఉంటుంది, వెళ్ళి పాయింట్ ఉండకుండా ఉండదు. మీరు కావాలంటే చూసుకోండి, మీ జీవితాలలో, మీ స్నేహితుల జీవితాలలో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ జీవితాలలో కలకాలం ఉండవు. ఇంచేత ఏంటి, వాడు ధైర్యంగా ఎదుర్కొంటాడు దాన్ని. జరిగిన ఈ రోజు కాబట్టి, రేపు రాత్రి కాబట్టి, ఉండి వెళ్ళింది కాబట్టి, అవతల వెళ్ళింది, ఏది కాబట్టి ఇంకో జన్మలో అయినా
అవి సెట్ అవుతాయి అనేటువంటి ఆ మానసిక స్థితి భేదిని. దాన్ని ఎదుర్కోవటము సింహసము. దాని ఉంది, అదే మారుతుందని ఊరుకుంటే మారదు కదా, ఇది ప్రయత్నం చేస్తుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిసి ఎప్పుడైతే వాడు చేసుకుంటాడో సోమరిపోతుగా ఉండకుండా, నా కర్మ అంతే అని కాకుండా మానవ ప్రయత్నాన్ని పూర్తిగా చేస్తూ చేయగలిగినంత చేసుకుంటే మిగతాది ప్రకృతికి శక్తికి ఎప్పుడైతే ఎదిలేస్తాడో తు అనే అక్షరము మనకి ఆ విధమైనటువంటి జీవిత విధానాన్ని తెలుపుతుంది. తుషారాణాం ప్రపాతేపి యజ్ఞే ధర్మేచితాత్మన మహిమా చ ప్రతిష్టాచ ప్రోక్త పారిశ్రమస్యు. అంచేత సింపుల్ గా చెప్పాలి అంటే గాయత్రి మంత్రం యొక్క తు అనే అక్షరం డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రయత్నం వల్ల వచ్చేటటువంటి లాభాల గురించి తెలుపుతుంది. దాని తర్వాత లు తత్ సవితు దా అనే అక్షరంతో చెప్తున్నాడు. వరనారి వినాపోమ్యో నిర్మాత మణి సంతతే మహత్వం రచనాశక్తే సస్యానార్య హృద్యాయత. మనుష్యను తయారు చేయడానికి స్త్రీ కన్నా వేరే ఎవరున్నారు? మనుష్యను నిర్మించటం స్త్రీ యొక్క రచనాశక్తి మహత్వమే అని తెలుసుకోవాలి. ఇదా అనేటటువంటి అక్షరం అద్భుతమైనటువంటి అక్షరం. అసలు యాక్చువల్గా తల్లి గర్భాన్ని సూచిస్తున్న షేప్ సంస్కృతంలో గీత తీసి వా ఇలా రాస్తా. రచనాశక్తి, రచనాశక్తి అంటే రాయటమే కాదు నిర్మించటం. నిర్మాత్ర అయినటువంటి స్త్రీ తన యొక్క ఆ సామర్థ్యాన్ని గుర్తించలేకుండా ఉంది. ఇంచట గుర్తించలేకుండా ఉంది. సద్ధ్యానము సత్కర్మము ధాన్య ఉపాసన లేదు. స్త్రీ పురుషుల కలయిక వల్ల మానవ శరీరాలు ఏర్పడింది. మన సంతతి అంటున్నారు కదా, మానవ శరీరం ఏర్పడుతుంది, దాని ఉంది. ఆ మానవ శరీరం ఏర్పడడానికి కావాల్సినటువంటి ఎలాంటి శక్తులు స్త్రీ శరీరంలో ఉన్నాయి తెలుసా? స్త్రీకి తెలియదు, పురుషుడికి తెలియదు, డాక్టర్ల గుణపుత్ర తెలియదు. కానీ మన ఋషులు ఏం చెప్తున్నారు, మీరు కనుక స్త్రీ యొక్క రచనాశక్తిని కనుక అర్థం చేసుకుంటగలిగితే, నిర్మాణ శక్తిని కనుక అర్థం చేసుకోగలిగితే, గర్భంలో ఉన్నప్పుడే శిశువు ఏ రంగులో పెట్టాలి, శిశువు కళ్ళు ఏ రంగులో ఉండాలి, వాడి ఐక్యూ ఎంత ఉండాలి, వాడు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఆస్ట్రోనాట్ అవ్వాలా, దీని మీద నిర్ణయం చేసేయచ్చు. నన్ను గర్భధారణ సంస్కారం అని అంటాం. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్త్రీ యొక్క రచనాశక్తి. మళ్ళా ప్రతి స్త్రీకి అదే రచనాశక్తి ఉండదు, మళ్ళా డిఫరెన్స్ ఉంటుంది, డిగ్రీ డిఫరెన్స్. మానవ శరీరాలు నిర్మిస్తాయి సరే, ఆ మానవ శరీరాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆ స్త్రీ యొక్క మానసిక శక్తి ఎంత ఇంపార్టెంట్. యాదవ్యాసులు లాంటి వాడు బీజాలు వేసినా కుటుంబ దెబ్బతింది, మొత్తం ఎక్స్పెరిమెంట్ ఎక్కడ దెబ్బతింది ఎక్స్పెరిమెంట్ నీకు తెలుసు కదా. మహాభారత హోదం వాళ్ళు విక్రేత రూపం చూసి కళ్ళు తీసుకుంది, గుడ్డివాడు పెట్టాడు, అసహ్యంతో పాలిపోయింది, పాండురాజు పెట్టాడు. ఇంత అద్భుతమైనటువంటి మహర్షిత్వం వల్ల కదా విధుడు పెట్టాడు దాసికి. ఆ స్త్రీ రాదు, ఇంకో స్త్రీని పంపిస్తుంది దాసీదాన్ని. అదే తెలుసు కదా విధుడు. అంతేగా ఆ స్త్రీ యొక్క నిర్మాణాత్మక శక్తి స్త్రీ యొక్క మానసిక స్థాయి బట్టి ఉంటుంది. అంతేగా ఏ మానసిక స్థాయితో ఆ నిర్మాణ కార్యక్రమానికి బీజాలు పడతాయో ఆ నిర్మాణాత్మకమైనటువంటి మానసిక స్థితికి తగిన ఎడ్యుకేషన్ మనం ఎప్పుడిస్తున్నాం. ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఏంటంటే మనం వీళ్ళు బిఎల్ చదువుతున్నారు, బీకామ్ చదువుతున్నారు, టెక్నాలజీ చదువుతున్నారు, కంప్యూటర్స్ చదువుతున్నాం అనే పిచ్చి వేషాలు వేస్తున్నారు తప్ప అసలు పురుషుడు చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణమైనటువంటి శక్తిని నేను చేయగలుగుతున్నప్పుడు దానికి తగిన ఎడ్యుకేషన్ నాకు కావాలి, అలాంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అనేటువంటి దమ్మున్నటువంటి వ్యక్తులు కానీ దమ్మున్నటువంటి సోషియాలజిస్ట్ కానీ ఎక్కడున్నారు? నేర్చుకోవాల్సింది కదా. పురుషుడితో సమానం ఏంటి వాళ్ళు? పురుషుడి కంటే చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే ఈ పురుష శరీర నిర్మాణాలు కూడా వాళ్ళ యొక్క శక్తే. వాళ్ళు పిచ్చి వేషాలు వేశారంటే ఈ బ్రెయిన్ దెబ్బతింటుంది. కానీ ప్రకృతి దానిపైన చేసుకుంటూ పోతుంది ధాన్య శక్తి. అంతేత మనం దాన్ని డిస్టర్బ్ చేయలేకుండా ఉన్నాం. కానీ లేకపోతే మనం ఎన్ని పిచ్చి పనులు చేసేసి ఉండేవాళ్ళం. ధాన్య శక్తి అది సరస్వతి శక్తి. ఆ శరీరాన్ని యశవంతంగా అవుతుంది తేడా అర్థం చేసుకోండి. అందుకని ఈ శ్లోకాలు ఇవంతా కూడా గాయత్రి మంత్రానికి సంబంధించింది. ఇంచట స్త్రీకి తన యొక్క ఇంపార్టెన్స్, కానీ స్త్రీ యొక్క ఇంపార్టెన్స్ అక్కడే లేదు. రెండో ఇంపార్టెన్స్ కూడా ఉంది స్త్రీ యొక్క ఇంపార్టెన్స్. పివి నరసింహారావు వంట చేసేవాడు, పివి నరసింహారావు ఇది తింటాడు అది తింటాడు అని చెప్పాడు ప్రెస్ రిపోర్టర్స్. ఇమీడియట్ గా వాళ్ళు ఉద్యోగాల నుంచి పెట్టేశారు. ఇంటి చేత ఏంటిటా పివి నరసింహారావు ఏంటంటే ఏమవుతుందిటా మీకు తెలియదు. ఆహారాన్ని మార్చేస్తే మనస్సును మార్చేయొచ్చని, ఎలాంటి ఆహారం మనం తింటామో అలాంటి మనస్సే మారుతుందని. అంత అద్భుతమైనటువంటి శక్తి స్త్రీ చేతిలో పెడితే నేను అంటూ తన ఈ ఉద్యోగం చేస్తాను కానీ అనేటువంటి మూర్ఖత్వాన్ని అడ్డుకునేటటువంటి జ్ఞానం అయినా మనకుందా. గాయత్రి మంత్రాన్ని కనుక మనం చదువుకుంటే ఈ పాటి కదా అర్థం ఉండేది కదా, స్త్రీకారి అర్థం ఏదైతే చెప్పిందో అని కదా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడైతే స్త్రీని పూజిస్తామో అక్కడే దేవతలు ఉంటారు. దేవతలు అక్కడే ఆ మానవ శరీరం కరెక్ట్ గా పంచదేశాలు అది కరెక్ట్ గా లేకపోతే సర్వనాశనం అయిపోతుంది కదా. ఇప్పుడు అంతే అభిమన్యుడు తల్లి గర్భంలోనే డెవలప్ అయ్యాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే డెవలప్ అయ్యాను. స్త్రీకి తన యొక్క ఇంపార్టెన్స్, తన యొక్క సమాజ నిర్మాణాత్మకమైనటువంటి శక్తి. శివాజీకి క్రియేట్ ఎవరు ఇస్తాం? విజయబాయికి ఇస్తాం. తల్లికే చెప్తాం ఆ తల్లి నేర్పేది పూర్వకాలంలో ఇలా జీవించాలి కానీ ఇది అని. ఇప్పుడు అసలు జీవించడం అంటే ఏంటో తెలియదు ఆయనకి. భలే ఆశ్చర్యం ఉంటుంది గాయత్రి మంత్రం వా అనేటటువంటి అక్షరం అది చెప్తుంది మనకి హౌ టు లివ్. కానీ ఒక స్త్రీకే కాదు నిర్మాణాత్మక చెప్తుంది, పురుషుడికి ఉంది. పురుషుడు ఆలోచనలకి నిర్మాణం, ఆలోచనలకి ఇప్పటికి వస్తాడు. బ్రహ్మ అంతే కదా, బ్రహ్మ యొక్క మానసిక సృష్టి. మరి మీ ఆలోచనలను నర్చర్ చేసుకుని ముందు చాలా బాగానే ఉంటుంది. సాధనలోకి వచ్చేసరికి మనం దెబ్బతిందా, 3 గంటల సేపు వ్యతం చేసుకోవాలని ప్రతివాడికి ఉంటుంది కదలకుండా. ఇది కూర్చో ఎక్కడ దెబ్బతిన్నారు మీరు అక్కడ? మనోమయ కోశానికి స్థూల శరీరానికి లింక్ లేదు. మనసు చెప్పినట్టు శరీరం ఉంది, ఆ లింక్ పోయింది. సరస్వతి లింక్ లేదు, గ్రీజు లేదు. గ్రీజు ఉంటే కదా బండి తిరిగేది. అది కూడా వా యొక్క శక్తి, నిర్మాణాత్మకమైనటువంటి శక్తి, సృజనాత్మకమైనటువంటి శక్తి. ఎప్పుడైతే మనం ప్రపంచానికి స్త్రీ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాము, అసలు స్త్రీకి దేవతా పీఠం ఇచ్చి కూర్చోబెడితే మన ఋషులు, మనం ఇప్పుడు వాళ్ళని మనతో సమానంగా చేస్తున్నాం కదా గొప్ప కోట. నువ్వు సమానంగా ఏం చేస్తావు? మనకంటే చాలా గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళు. దే కెన్ బిల్డ్ హ్యూమన్ బాడీస్. నువ్వు కంప్యూటర్ని తయారు చేసి గొప్ప అనుకుంటున్నావు. వాళ్ళు మానవ శరీరాలనే నిర్మించి పారేస్తారని చెప్పి మనుసంతతేహే, మనుసంతతిని తయారు చేయగలిగేటువంటి ఆ స్త్రీ యొక్క రచనా శక్తి గుర్తించాలి, గుర్తింపబడేటట్టు చేయాలి. అంటే గాయత్రి మంత్రం కంటే విమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్ అద్భుతమైనటువంటి బూస్ట్ ఇంకే ఉండదు వాళ్ళు అర్థం చేసుకోగలిగితే. ఎందుకు స్త్రీకి ఆ మహత్యం ఉంది అంటే కేవలం తన యొక్క నిర్మాణాత్మకమైనటువంటి శక్తే కాదు. రే ఉండే తర్వాత అక్షరం వే అనేటువంటి అక్షరం వేదేవ నిర్మలా నారు పీజనీయ సదా సదా యతో హి సర్వలోకేస్మిన్ సాక్షా లక్ష్మీ మతా బుధై. నిర్మలమైనటువంటి శక్తి, మాలిన్యరహితమైనటువంటి శక్తి స్త్రీ స్వరూపము అని గాయత్రి మంత్రం చెప్తుంది. నల్లరంగు ముందు స్ఫటికం పెట్టాం అనుకో, ఏ రంగు కనిపిస్తుంది మీకు? ఎరుపు రంగు బ్యాక్గ్రౌండ్ నుండి స్ఫటికం పెట్టాం. మనము స్త్రీకి పనికి కావాల్సినటువంటి మానసిక స్థితికి ఫ్రీడమ్ ఇచ్చి ఎదురేసింటే నిర్మలత్వం ఆటోమేటిక్ గా ప్రతిబింబిస్తుంది. అందుకే గాయత్రి దాని మంత్రాన్ని కూడా సూర్యుడు అధిదేవతైన స్త్రీ స్వరూపం ఇచ్చాం. ఎందుకంటే ఆ స్త్రీ స్వరూపంలో ఆ సూర్యుడు యొక్క శక్తి పూర్తిగా స్ఫటికంలో ఎలాగైతే ప్రవేశించబడుతుందో అలా ప్రవేశించబడుతుంది. కానీ మనం వాళ్ళకి కుచ్చితమైనటువంటి ఆలోచనలు, బట్టలు చాలా ఇంపార్టెంట్, నగలు చాలా ఇంపార్టెంట్ అని నిలుచుకున్నదే అది. మనం వాళ్ళ బుద్ధిని దృష్టి పెట్టించి వాళ్ళని తిడితే ఎలాగే, వాళ్ళని వాళ్ళలాగా ఎదురేసేయగలిగితే స్త్రీ అంతకంటే నిర్మలత్వమైనటువంటి మానసిక స్థితి ఉండదు వాళ్ళని. అందుకే ప్రతి సక్సెస్ఫుల్ మనిషి వెనకాతలో కూడా ఇంగ్లీష్ ఉండదు, తెలుగులో ఆ కొటేషన్ ఉందో నాకు తెలియదు, కానీ దెహ్ లెవెల్ సక్సెస్ఫుల్ మ్యాన్ తెలియజేయడం తల్లో చెల్లెలో భార్యలో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు వెనకాతలు ఉండి మీకు ఆ ప్రూఫ్ ఇవ్వకపోతే, ఆ బూస్ట్ ఇవ్వకపోతే మనిషి ముందుకు వెళ్ళలేడు అని సజ్జన పురుషులు సదా నర్మదా నది వల్ల నిర్మలమైన స్త్రీలను పూజించాలి. స్త్రీలను ఈ ప్రపంచంలో సాక్షాత్తు లక్ష్మీదేవిగా విద్వాంసులు గౌరవించాలి. చేత మన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు, ఈ సంబంధ బాంధవ్యాలన్నా కూడా వాళ్ళని సాక్షాత్ లక్ష్మీ స్వరూపులుగా గౌరవించటం నేర్చుకోండి. లక్ష్మీ స్వరూపులుగా పూజించక్కర్లే, గౌరవించటం నేర్చుకోండి. ఆ పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి సంస్కృతంలో. కానీ ఆ గౌరవించడం అనేటువంటి పదం చాలా పిక్యులర్ పదం అండి. గౌరవం అనేది ఒక మానసిక స్థితి. అది ఒక వ్యక్తిని నువ్వు గౌరవిస్తున్నావు, ఆ గౌరవించటం అనేది నీ అన్ని ప్రత్యంగాల ద్వారా అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఎవరినైతే గౌరవిస్తావో వాళ్ళ వైపు కాళ్ళు పెట్టి కూర్చోవు గ్యారంటీగా, వాళ్ళ వైపు వీధి పెట్టి కూర్చోవు గ్యారంటీగా, వాడు వస్తే నువ్వు కూర్చొని ఉండవు గ్యారంటీగా. కానీ ఇప్పుడు నటులైపోయింది అది, అంతే కదా. నీకు వాళ్ళ మీద గౌరవం లేదు, వాడి కూర్చున్న కుర్చీ మీద గౌరవం ఉంది. నీకు కుర్చీకి మర్యాద ఇస్తున్నావు అనుకుంటున్నా, అంతకంటే దేనికి మర్యాద ఇవ్వటం లేదు. కానీ ఇట్స్ ఓకే, ప్రొసీజర్ అంతే కదా. ఇంకొక స్త్రీకి గౌరవం ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ప్లస్ ప్రతి స్త్రీకి గౌరవం ఇవ్వగల, అందరికి గౌరవం ఇవ్వగల, రామాయణంలో ఇవ్వలేం కదా. కానీ స్త్రీలను అలాంటి నీచ స్థితికి దిగజార్చింది ఎవరు? మనీ. ఆ నీచ స్థితి నుంచి మళ్ళా మీరు పైకెత్తగలగాలి అని ఎక్కడి నుంచి నిలబడతాం మీరు? ఇమీడియట్ గా బోర్డు పెట్టేసి స్త్రీ జనోద్ధరణ అని కాకుండా స్త్రీ గౌరవోద్ధరణ సమితి అని పెట్టేసి దాని సెక్రటరీ కరెస్పాండెంట్ అందరూ తెలుసుకోండి. కాదు, మన ఇంటిలో మనకి తెలిసిన వాళ్ల దగ్గర మనకి తెలిసినటువంటి స్త్రీలను గౌరవించటం, పూజించటం, వాళ్ళకి మర్యాద ఇవ్వటం నేర్చుకోమని చెప్తుంది. ఏ అక్షరం ఒరే అనే రే, రే అనే అక్షరం చెప్తుంది, ఒరే స్త్రీలను గౌరవించు. వేరేవ నిర్మలా నారి పూజనీయ సతాసదా యతో హి సర్వలోకేస్మిన్ సాక్షాల్ లక్ష్మీ మతాభై. తర్వాత చివరక్షణం కూడా చూసేద్దాం. నియమ్ కరెక్ట్ గా దాన్ని నియమ్ అని చదువుతాం మనం, వరే నియమ్ అని. ఎన్ని లక్షలు పుట్టి చేయటానికి, కానీ మామూలుగా మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు మాత్రం నియమ్ అని వచ్చు, నియమ్ అనక్కర్లే. ఆ తేడా మాత్రం మీరు గుర్తుంచుకోండి. కానీ ఆ ఛందస్సుల్లో 24 అక్షరాలు తీసుకురావటానికి 23 కాకుండా నియమ్ అని రాస్తాం మనం. ఇక్కడ నియమ్ అనే రాసినట్టున్నారు కదా, కానీ చదవటం మాత్రం నియమ్ అని చదువుతాం. న్యస్యంతే పదాం ప్రకృత్యాజ్ఞానుసారత స్వస్థ సంతస్తు తేనీనం రోగముక్త భవంతి. ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం ఎలా చెప్తుంది. మళ్ళా ఆ శ్లోకాన్ని చూడండి. న్యా నియం కదా, న్యాతో మొదలెట్టాడు. న్యస్యంతే ఏ నరాహ పాదాన్ ప్రకృత్యాజ్ఞానుసారత. అక్కడ కరెక్ట్ గా వర్డ్స్ లేవు, ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది, చూసుకోండి. న్యస్యంతే ఏ నరాహ పాదాన్ ప్రకృత్యాజ్ఞానుసారత. ప్రకృత్యాజ్ఞానుసారత స్వస్థా సంతస్తు తేనీనం రోగముక్తా భవంతి. పంచకోశాలలో ఉండేది కంటే రోగాలు ఎలాగా ఎదురించుకోవాలో చెప్తున్నాడు. ఇది ప్రకృతి చెప్తుందయ్యా ఏం చేయాలో. ఫస్ట్ కండిషన్ ఆరోగ్యానికి ఆకలి వేయకుండా భయించేయకండి, టైం అయిపోయిందని తినకండి. టైమింగ్స్ మీరు కాస్త ఆలోచించి పెట్టుకుంటే 1 గంటకు ముందు ఆకలిస్తుంది మీకు. మీరు ఆ టైం సెట్ చేసుకుని ఆహారం యొక్క క్వాంటిటీ మీరు కరెక్ట్ గా పెట్టుకోగలిగితే, నాకు ఈ మధ్య వచ్చినటువంటి అనుభవంతో చెప్తున్నాను నేను, టైం గ్యాప్ కనుక మీరు కరెక్ట్ గా సెట్ చేసుకుంటే ఆకలి వేసినప్పుడే ఆహారం తింటారు మీరు. ఒకవేళ ఆకలి వేయలేదు తినకండి, ఆ పూట మధ్యలో ఆకలి వేస్తే తినకండి. మళ్ళీ సాయంత్రం ఎప్పుడు మళ్ళీ భోజనం టైం పెట్టుకుంటారు కదా, మీరు అక్కడ తినండి. దెబ్బకి దాన్ని బుద్ధి వచ్చేసి కరెక్ట్ గా ఆకలి అవుతాం మీరు పెడుతుంది. ఇంకొక ఫస్ట్ రూల్, ప్రకృత్యాజ్ఞానుసారత, ప్రకృతి యొక్క ఆజ్ఞానుసారమే చెయ్యి. ఎంత తింటావా ప్రకృతి చెప్తుంది మీకు, 1 ఇడ్లీ తింటావా, 2 ఇడ్లీ తింటావా, 3 ఇడ్లీ తింటావా, అది కాదు ఇంపార్టెంట్. ఆ క్షణంలో నీకు ఎంత ఆకలిస్తే అంత తిను. ఫస్ట్ వే. రెండేంటి, నువ్వు ఆహారం తీసుకుంటున్నప్పుడు కడుపు నిండా తీసుకోకు, ఎంతో కొంత ఖాళీగా ఉంచు. మూడోలేము, పళ్ళు పాలు పెరుగు భోజనంలో ఎక్కువ ఉండాలి. భోజనంలో ఆకుకూరలు, పళ్ళు, పాలు, పెరుగు ఎక్కువ ఉండాలి. దాని తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ మసాలాలు. చాలా మంది మసాలాలు తినకూడదు అనేటటువంటి ఒక అపోహలో ఉంటారు. మసాలాలను ఔషధాలుగా వాడుకోండి. ఆయుర్వేదం గురించి మనం క్లాసులు చెప్పుకుంటున్నప్పుడు గాయత్రి మంత్రంలో ఆయుర్వేదం కూడా ఒక చాలా పెద్ద భాగం. పిత్త వాత కఫ వాత అగ్ని పృథ్వీ జలతత్వాలతో మన శరీరం నిర్మించబడింది అని చెప్తుంది. ఒక్కొక్క తత్వానికి కెటాలిటిక్ ఏజెంట్ అంటాం మనం, తెలుసు చూడ అంటే ఏంటి, ఉత్తేజన ఇచ్చేటటువంటిది. అది ఏం చేయదు, ఏం చేస్తుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది మసాలా. ఏ కాంబినేషన్ లో ఏ మసాలాలు కలుపుకుంటే ఈ వాత పిత్త కఫ రోగాలతో వచ్చినటువంటి వాటిని మీరు రోగరహితంగా చేసుకోవచ్చో చూసుకుని ఆ విధమైనటువంటి మసాలాలు వాడాలి. ఏ రోజు ఆ రోజు మీకు తెలియాలి, మీకు ఏ నాడి నడుస్తుందో ఆ నాడికి సంబంధించినటువంటి ఆహారాలు ఏంటో, ముఖ్యంగా మీ పాదాలు, మీ అరిచేతులు, కళ్ళు, మీ పెదవులు, మొత్తం మీ ఇంద్రియాలన్నీ అందులో ఉన్నాయి. మీ పెదవుల్లో ఉన్నాయి, మీ కళ్ళల్లో ఉన్నాయి, మీ అరచేతుల్లో ఉన్నాయి, మీ పాదాల్లో ఉన్నాయి. ఆయుర్వేదం అక్కడ తీసుకెళ్తుంది. దీన్ని ప్రకృత్యాద్యానుసారత మన శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రకృతిని అంటే అంటే నేచర్లో ఉన్నదాన్ని ప్రాకృతి దాన్ని చూసి మళ్ళా అది నిర్మిస్తుంది. అది శరీరం యొక్క గొప్పతనం. అది అది తెలుసుకుని ఆ నియమాలకు కావలసినటువంటి జ్ఞాన సముపార్జన చేయండి అని న్యాయాన్ని అక్షరం చెప్తుంది. అంటే ఒక్కొక్క అక్షరం గాయత్రి మంత్రంలో ఎన్ని ఎన్ని శాస్త్రాల రేపు సోషియాలజీకి వెళ్ళాయిందాక. స్త్రీ యొక్క బయట నిశ్చయ, పురుషుల యొక్క బయట నిశ్చయ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ పోతున్నాం, మెడిసిన్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ బేసిస్ ఏంటి, ఫార్ములా ఏంటి, ప్రకృత్యాద్యానుసారత. మీ ప్రకృతి మీకు చెప్తుంది ఏదైతే, మీరు ఏమి అడగక్కర్లే ఏదైతే అదే. ఇంకే నాకు బామ్మగారు చెప్తాను కదా ఆ జోక్, మొదటిసారి పిల్లలు వచ్చినటువంటి ఇంటికి వచ్చిందట, అమ్మ నాకు పుట్టినప్పుడు వస్తే లేపు నాకు రాత్రి ఎత్తా అందట. ఎప్పుడు వస్తే లేపాలా ఏంటి, అదే లేపుతుంది. అలాగే ప్రకృతి మీకు చెప్తుంది ఎక్కడో ఏదో దోషం జరుగుతుంది, ఎక్కడో ఏదో జరగకూడంది జరుగుతుంది. ఆ జరగకూడంది జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఆ ప్రకృతి యొక్క ఆజ్ఞ మనకి తెలియాలి. ఇంకొక ప్రకృతి యొక్క ఆజ్ఞానుసారంగా జీవించటం అనేదే న్యా అనేటటువంటి అక్షరం చెప్తుంది. ఇంకొక ఓం జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు భూర్భువ స్వహ భూర్భువ స్వహ తత్ ఇంటి పత్ అయాచక అపరిగ్రహ వ్యాపాలు అంధకారాన్ని పోగొట్టటాలు సా సత్తావంతులు అవటము బి డబ్బు యొక్క సదుపయోగము టు కష్టాలలో వివేకము ధైర్యము సాహసము ప్రయత్నము ఉపయోగించుకోవటం తత్ సవితు వా స్త్రీ యొక్క రచనాశక్తి రే స్త్రీ యొక్క నిర్మలత్వము న్యం ప్రకృతి యొక్క ఆజ్ఞానుసారంగా జీవించటం ఓం తత్ సవితుడి వరణ్యం అని పేర్కొచ్చాము. కానీ ఈసారి గాయత్రి మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఈ భావ పరంపర మనం చేసుకుంటూ ఉండాలి. ఓం ఏంటో ఏంటో టూకీగా మీకు ఇంపార్టెంట్ పాయింట్ పెట్టుకోగలరు. జాగ్రత్త స్వప్నం సుశక్తి అనేటువంటి మూడు లోకాలు భూభూస్వహ ముండము కాళ్ళు శిరస్సు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు మూడు లోకాలలో. తత్ వాచక అపరిగ్రహతము అజ్ఞానం వల్ల ఇది నాది ఈ ప్రకృతిలో జరుగుతాను అంటే నాది అనుకుంటున్నా అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి బాధ్యత స్వీకరించటం. సా సత్తావంతులు కావటం, సత్తా ఎవడు ఎవడు తీసుకోవాలి బాధ్యత, ఎవడు ఎవడు బాధ్యత నీది అనుకుంటే అది నీ బాధ్యత అవుతుంది. ఇది నేను ఈ టైంకి పూర్తి చేయాలి అని నువ్వు అనుకుంటే చేయగలవు, కానీ నీ పై ఆఫీసర్ అనుకుంటే గ్యారంటీగా చేయాలి, మెడికల్ సర్టిఫికేట్ వస్తావు చచ్చాడనమాట వాడు ఇంకేం పిక్కుంటాడు, లేకపోతే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తావు, ఇది 20 రోజుల వరకు పనిచేయటానికి లేదని. ఇంకైతే సత్తావంతులు కావాలి. తత్ సా వి ధనం యొక్క సదుపయోగం, ఏంటి ధనం యొక్క సద్వియోగం, ప్లెయిన్ లివింగ్ అండ్ హై థింకింగ్ టు కష్టకాలంలో ఏమేం కావాలి, వివేకము, ధైర్యము, సాహసము, ప్రయత్నము వదలద్దు. కరెక్టే, స్త్రీ యొక్క నిర్మలత్వం ఉందో అవగాహన కావాలి. న్యం ప్రకృత్యాజ్ఞానుసారత ఆయుర్వేదం నేర్చుకుంటాం. స్వస్తి.
స్మృతి
మొదట అయిపోయిన శ్లోకాలు చదువుకుంటూ ఆ వైబ్రేషన్స్ గుర్తు చేసుకుందాం.
ఓం భూర్భువస్వస్త్రయో లోకా వ్యాప్తమో బ్రహ్మ తేషు హి సయేవ తర్జతో జ్ఞానీ యస్తద్వేత్తి విచక్షణః.
ఓంకారము మూడు లోకాలు. భూర్భువస్వః ముండము, కాళ్ళు, శిరస్సు. ఈ తత్వజ్ఞానాన్ని తెలిసినటువంటి వ్యక్తే నిజమైన తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
తత్వజ్ఞాస్తు విద్వాంసో బ్రాహ్మణ స్వతపోబలై అంధకారమపాకుల్యు లోకాదజ్ఞాన సంభవం.
తత్ అనేటువంటి అక్షరం గాయత్రి మంత్రంలో ఏం చెప్తుంది అంటే, బ్రాహ్మణత్వాన్ని సాధించండి, అజ్ఞానాన్ని పోగొట్టండి. మీరు మాత్రమే సాధించటం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి ప్రయత్నించండి. సా అనే అక్షరం.
సత్తావంతస్తూర క్షత్రియాలోకరక్షక అన్యాయా శక్తి సంభూతాం ధ్వంసయేయో హిత్వాపద.
అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఒక వ్యక్తి సరిపోడు, సత్తా కావాలి, అధికారం కావాలి. అధికారం ఎలా వస్తుంది? యూనియన్ ఫామ్ అవుతాయి. మీ ప్రాబ్లం డైరెక్ట్ గా చెప్పుకుంటే ఎవడు విండు, యూనియన్ ఫామ్ చేసి చెప్తే అందరూ వింటారు కదా. అలాగా ఈ గురువుల యొక్క వాక్కుని, ఈ తత్వజ్ఞానం యొక్క వాక్కుని ప్రపంచానికి అందజేయటానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి, ఏ అన్యాయం? మీరనుకుంటున్నటువంటి అన్యాయం కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలను ప్రపంచానికి అందజేయటానికి మీరు ఒక సత్తావాన్, ఒక సంస్థగా మీరు ఏర్పడింది.
విత్తశక్త్యా తు కర్తవ్య ఉచితాభావ పూర్తయ నతు శక్త్యా తయా కార్యం దర్తోధచ్చ ప్రదర్శనం.
డబ్బుని సవ్యంగా ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మీ యొక్క అహంకారము, మీ యొక్క గర్వము, మీ యొక్క దంభము ప్రదర్శించడానికి ఉపయోగించకండి.
తుషారాణాం ప్రాపతేతి యత్నో ధర్మే తు చాత్మనః మహిమా చ ప్రతిష్టా చ ప్రోక్తా పారిశ్రమస్యహి.
టూ అనే అక్షరం ఏం చెప్తుంది? పరిశ్రమ యొక్క డిగ్నిటీ ఆఫ్ లేబర్, కష్టపడటం నేర్చుకోండి. కష్టాలలో మీకు నాలుగు లక్షణాలు సహాయపడతాయి. ఒకటి వివేకము, రెండు ధైర్యము, మూడు సాహసము, నాలుగు పరిశ్రమ. ఈ నాలుగు లక్షణాలు టూ అనేటువంటి అక్షరము కష్టకాలంలో మీరు అలవర్చుకోండి అని గాయత్రి మంత్రం చెప్తుంది. సవితు వా
వర నారీం వినా కోన్యో నిర్మాత మను సంతతే మహత్వం చ రచనా శక్తే స్వస్యాహ నార్యాహి జ్ఞాయతాం.
స్త్రీ యొక్క రచనాత్మక శక్తి, స్త్రీ యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తిని గుర్తించండి. మనం గుర్తించటంలే, మను సంతతి స్త్రీ ద్వారా ఈ ప్రపంచంలోకి ఇన్ని రకాలుగా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా వస్తున్నా ఇప్పటికీ ఆ మ్యాజిక్ ఏంటో తెలియదు. సైంటిస్టులకు ఇప్పటికీ తెలియదు జరుగుతోంది కానీ మన ఋషులకి తెలుసు. అది స్త్రీకి అభ్యయ్యేటట్టు చెప్పి మీ బాధ్యత ఆ మను సంతతిని కావలసిన స్థాయిలోకి పెంచడం. తల్లి ఆ పని చేయగలదు, మిగతా వాళ్ళు ఆ పని చేయలేరు. కానీ ఆ జ్ఞానాన్ని లేకుండా, లౌకికమైనటువంటి జ్ఞానాన్ని స్త్రీకి కావాలి అనుకునేటటువంటి మూర్ఖత్వం నుంచి ఈ సమాజాన్ని మనం బయటపడేయగలగాలి. తనకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మర్చిపోయి ఎందుకు పనికిరాని శక్తిని ఎందుకు? ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని సమాజంలో స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తూ రే
దేవ నిర్మల నారీ పూజనీయా సతా సదా యతో హి సర్వలోకేస్మిన్ సాక్షాల్ లక్ష్మీర్మతాబుధై.
స్త్రీ అంటే లక్ష్మీదేవి అని చెప్పుకున్నాం. ఏంటి స్త్రీలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, నిర్మలత్వం? ఈనాడు స్త్రీకి వచ్చినటువంటి ఆ మానసిక దౌర్బల్యం, ఆలోచన రాహిత్యానికి మనమే కారణం. వాళ్ళని సవ్యంగా ఎదగనివ్వటంలే. ఇప్పటికీ కూడా చాలా సార్లు కుటుంబంలో వాటిలో స్త్రీ యొక్క సలహాన్ని సవ్యంగా పాటిస్తే కండిషన్ ఉంది, మళ్ళా ఆ స్త్రీ
నిర్మలంగా ఉండగలిగి సలహా ఇవ్వగలగాలి. కానీ సాధారణంగా పురుషుల కంటే స్త్రీ ఎక్కువ నిర్మలంగా ఉండగలుగుతుంది. ఇంచేటంటే అది తన యొక్క సహజ స్వభావం కనుక. దానికి కావలసినటువంటి పరికరాలు, పరిసరాలు, వాతావరణం కనుక మనం ఇవ్వగలిగితే ప్రతి సక్సెస్ఫుల్ మనిషి వెనకాతలో ఒక స్త్రీ ఉంటుంది అని ఒక ఇంగ్లీష్ లో సామెత ఉంది. మరి తెలుగులో అది ఉందో లేదో తెలియదు, కానీ ఏదైనా అది మనకు తెలుస్తూనే ఉంటుంది. కుటుంబాలలో వాటిలో స్త్రీ యొక్క సహకారం లేకపోతే సినిమా కూడా చెప్తారు, మేమందరం అన్నదమ్ములం కలిసి ఉన్నాం అంటాడు. కోడళ్ళందరూ కలిసి కావాలని గందరగోళం చేస్తారు, చివరికి అన్నదమ్ములు వెళ్ళిపోతారు, ఏ సినిమా నాకు గుర్తులేదది. అప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు ఉత్తిన అనవసరంగా లేదు, మేం కలిసి ఉంచితేనే మీరు కలిసి ఉంటారు తప్ప లేకపోతే మీరు కలిసి ఉండలేరు అని. మరి వాడు ఈ శ్లోకాన్ని పట్టుకున్నట్టున్నాడు గాయత్రి మంత్రంలో. ఏ శ్లోకాన్ని పట్టుకున్నా ఏం పట్టుకున్నా స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి ఈ రెండు శ్లోకాలు ఎంత అద్భుతమైనవో మీరు మననం చేసుకోవాలి. టూకీగా నేను మీకు రెండు మూడు ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను, కానీ సరిపోదు ఆ రెండు ఉదాహరణలు. రే తర్వాత న్యం న్యసంతే ఏ నర పాదాం ప్రకృత్యా జ్ఞానసారత స్వస్థా సంతస్తు తే నూనం రోగముక్తా భవంతే. జ్యోతిష్ శాస్త్రము ప్రకృతి యొక్క నియమాలను చెప్తుంది, ఆయుర్వేదము ప్రకృతిలో ఉన్నటువంటి ఆహార నియమాలు చెప్తుంది. ఈ రెండింటినీ మీరు పాహ నిష్ణాతులైతే మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ రోగాలు ఉండవు. ఈ గాయత్రి మంత్రం యొక్క నియమం అనేటటువంటి అక్షరం చెప్తుంది. ఇప్పుడు రెండవ పాదంలోని మొదటి అక్షరం భా. భవోద్విగ్నమనామేవ హృదుద్వేగం పరిత్యజ కురు సర్వ వ్యవస్థాసు శాంతం సంతులితం మనః. మీ మనస్సుని బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి, ఉద్విగ్నత పనికిరాదు. హృదయంలో ఆవేదన ఆవేశము పనికిరాదు. ఎన్ని అవస్థలలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా శాంతాన్ని కోల్పోకూడదు. సింపుల్ గా ఈ శ్లోకం ఏం చెప్తుందంటే మీ శ్వాసను సంతులితంగా ఉంచుకోండి. మీ శ్వాస సమానంగా లయబద్ధంగా నిర్ణీత క్రమంతో ఉంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీలో ఉద్విగ్నత రాదు, ఉత్తేజన రాదు, మీ మనస్సు తన యొక్క సంతులనను కోల్పోదు. ఇండైరెక్ట్ గా ఏం చెప్తుందన్నమాట, శ్వాసను మీరు గమనించుకుని లోతుగా శ్వాసను పీల్చుకోవటం, లోతుగా శ్వాసను వదలటం అనేటటువంటి సాధనకి ప్రేరణ ఇస్తోంది శ్లోకం. దాని తర్వాత గో అనే అక్షరం భర్గో కదా. గోప్యాః స్వీయ మనోవృత్తి నాసహిష్ణు నరో భవేత్ స్థితి మన్యస్య చ వీక్ష్య తదనురూపతాంచరేత్. రెండు అద్భుతమైనటువంటి ఫార్ములాలు ఇస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అని ఈనాడు సైకాలజీలో అనేక యూనివర్సిటీస్లో పీహెచ్డీ వర్క్ జరుగుతుంది, ముఖ్యంగా ఫారిన్ యూనివర్సిటీస్లో. దాని పేరే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి ఈ శ్లోకం ఒకటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉపయోగించుకుంటే చాలు. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే అర్థమైంది కదా, బాధ్యతల వల్ల ఒత్తిడుల వల్ల ఆరోగ్యం పాడైపోతూ ఉంటే.
ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ లో ఈనాడు ఉండేటటువంటి అనేకమైనటువంటి మానసిక రోగాలకి, ఆ మానసిక రోగాల వల్ల వచ్చేటటువంటి ఎసిడిటీ, రొమాటిక్ పెయిన్స్, బ్లడ్ ప్రెషరు, దానివల్ల వచ్చేటటువంటి డయాబెటీస్, దానివల్ల వస్తేనే, మిగతా కారణాలు వస్తే కంట్రోల్ కాదు. కానీ ఎంత అద్భుతమైనటువంటి ఫార్ములా ఇచ్చాడో చూడండి. స్పష్టంగా నిజంగా లోపల ఏది ఉంటే అది పైకి చెప్పండి. మనం చాలాసార్లు గందరగోళం పడతాం. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని కోట్ల కోట్ల పుస్తకాల ప్రతులు అమ్ముడయ్యాయి. అవి ఆ పుస్తకం పేరు ఏంటంటే స్నేహితుల్ని సంపాదించటం ఎలా, మనుషుల మీద మీ ప్రభావం శాశ్వతంగా ఉండేటట్లు చేసుకోవటం ఎలా. అదే కదా మన ప్రాబ్లం ఎప్పుడు, అందరూ ఇది చేయగలిగితే చాలు కదా. స్నేహితులు పెంచుకుంటూ ఉండాలి, మనం చెప్పినటువంటి మాటలు ఇతరులకి ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం చేయించగలగాలి. డేల్ కార్నే అనే అతను రాశాడు ఆ బుక్, కోటీశ్వరుడు అయ్యాడు అతను. ఎప్పుడైనా చాలా ఎక్కువ అమ్ముడయ్యేటటువంటి పుస్తకం అది. ప్రతి హిగెన్బాథమ్స్ బుక్ షాప్లోనూ దొరుకుతుంది, అది అది లేని హిగెన్బాథమ్స్ బుక్ షాప్ ఉండదు. తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ అయింది, ట్రాన్స్లేట్ చేశారు ఎవరో నాకు గుర్తులేదు. కానీ అందులో వాడు మొట్టమొదటిచ్చే సలహా ఏంటి అంటే, ఉన్నది ఉన్నట్లు చెప్పి నో అంటే నేర్చుకోండి, లెర్న్ టు సే నో. ఏమయ్యా నువ్వు ఆ పని చేసి పెడతావా, ఫోన్ చేశాడు స్నేహితుడు. నో అనలేరు మీరు, మొహమాటం చేయలేరు. ఒకసారి చదువుతుంది, రెండుసార్లు చదువుతుంది, మూడుసార్లు చదువుతుంది, చివరికి ఏమవుతుంది, స్నేహం పోతుంది. అంతేగా, ఇంకా విడితో ఏం చెప్తే ఏ జరగదు, లాభం లేదు అని. కానీ నో అంటే మరి వాడి బాధిస్తుంది కదా, అంచేత దాని కిందనే ఇంకోటి చెప్పాడు, స్థితి మన్యస్య వీక్షస్య తదనురూపతాం చరేత్. ఎదుట వాడి స్థితి ఏంటి, వాడు ఏ మానసిక స్థితిలో ఉన్నాడో తెలుసుకుని జవాబు చెప్పడం కూడా నేర్చుకోండి. నో అనే అనండి మీరు, అంటాం టెక్నికల్గా, నో అంటాం కూడా. అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి మీరు అప్లై చేసి చూడండి, మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇచ్చేసి మీరు అప్లై చేయండి యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్ట్కి. దానికి మనం ఎలాగో తగం కదా, యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్ట్కి మనం ఏం తగ్గుతాం. వాడు రిప్లై ఇస్తాడు చూడండి ఎంత బాగా ఇస్తాడు, మీరు పంపించినటువంటి ఏమంటాడు, డీటెయిల్స్ మేము చాలా జాగ్రత్తగా చదివాం, కొన్ని విషయాలలో మీ అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉండడు, కొన్ని విషయాలలో, అది ఏ విషయాలో మళ్ళా అండేవాడు. కానీ మీ సామర్థ్యాలను, మీ యొక్క శక్తిని ప్రస్తుతం మేము ఉపయోగించుకోలేము, కానీ ఎప్పుడైనా మీ అవసరం మాకుంటే తప్పనిసరిగా మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. మా యూనివర్సిటీకి మీరు అప్లై చేసి మా యూనివర్సిటీ గౌరవం పెంచారు కనుక మీకు చాలా కృతజ్ఞతలు అని జవాబిస్తాడు. మీకు కోపం, చివరికి వాడు ఏం చెప్పాడు, నాయన నువ్వు నాకు పనికిరావు అని చెప్పాడు వాడు. స్టాండర్డ్ యూనివర్సిటీ నుంచి వస్తుంది మీకు, ఏ అమెరికన్ యూనివర్సిటీకైనా రాయండి నో అండేవాడు. నిజంగా కూడా ఒక్కొక్కసారి వచ్చే కూడా మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఒక్కసారి వాడికి అవసరం అవుతాయి, అవసరమైనప్పుడు వస్తాయి. 5 నెలల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత కూడా ఉత్తరాలు వచ్చినవి ఉన్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీలో నేను 20 ఏళ్ళు ఉన్నాను కదా, అక్కడ అలాంటి ఉదాహరణలు తెలుసు కూడా నాకు, అంటే చాలా తక్కువ అనుకోది. కానీ వాడు కేర్లెస్గా ఇవ్వలే. ఇప్పుడు ఈ మాట వినగానే మీకేమనిపిస్తుంది, వాడు నో అనలేదు, నిజంగా అవసరం ఉంటే పిలుస్తాడు. మరి గౌరవం పెరిగిందా తగ్గిందా వాళ్ళ మీద, అది మీరు ఇక్కడ చేయండి అంటాడు. గో అనేటటువంటి పదము గాయత్రి మంత్రంలో గోప్యా స్వీయ మనోవృత్తే నా సహిష్ణు నరోభవేత్. మీ మనోవృత్తిని దాచుకోకండి, మీరు చేయలేరు, చేయలేరని చెప్పండి. దానివల్ల ఏమవుతుంది, రేపు మీరు చేయగలిగింది అని చెప్పినప్పుడు మీరు చేసేస్తే మీ మీద నమ్మకం ఎక్కువ పెరుగుతుంది. వీడితో కనుక మనం ఏదైనా పని అప్పచెప్తే, ఇతను ఏదైనా పని చేసేస్తాను అంటే ఇంకా మనం నిశ్చింతగా ఉండొచ్చు అనేటటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మొదట్లో 2-3 సార్లు కాస్త బాధపడినా ఆ బాధ తర్వాత మీ మీద వచ్చేటటువంటి నమ్మకం వల్ల అది పెద్దగా ఉండదు. కానీ ఇంకొకటి నేర్చుకోమంటుంది, ఇది నా సహిష్ణు నరోభవేత్, అసహిష్ణుత పనికిరాదు. మీరేదో అనుకుంటున్నారు, మీ ఉద్దేశంలో ఇది కరెక్ట్, ఇంకోటి ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. డెమోక్రసీ గురించి ఎవరు యాడమ్స్ ఎవరు అన్న నాకు గుర్తులేదా, ఎకానమిస్ట్ ఒక మాట రాశాడు, డెమోక్రసీ అంటే అర్థం ఏంటి అంటే నువ్వు చెప్పిన దానితో నేను ఏకీభవించను, కానీ నువ్వు చెప్పేదానికి నేను అడ్డుతగలను, అదే డెమోక్రసీ అన్నాడు వాడు. వాడు డైరెక్ట్గానే చెప్తున్నాడు, వాడు నువ్వు చెప్పేది నేను ఒప్పుకోను కానీ నువ్వు చెప్తున్న దానికి నేను అడ్డుతగలను, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, నువ్వు నీ యాంగిల్లో నువ్వు చెప్పుకో, నేను దానికి ఏకీభవించాను, ఖచ్చితంగా నేను దాన్ని ఖండిస్తా. అదే వాడి మనసులోనే ఉండాలి. వీడు ఎంత స్పష్టంగా అవుతే చెప్పాడో రెండో వాడు కూడా అంత స్పష్టంగా చెప్తే ఇంకా గొడవలు ఎక్కడొస్తాయి. నేను నీ మాట కాదంటం లేదు కదా, కానీ నీ మాట నేను ఒప్పుకోవాలి అనేటటువంటి గ్యారంటీ లేదు. అనుమానాది నేర్చుకోవాలి. అది ఈ అమెరికనైజ్డ్ సిస్టంలో కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి, అందులో ఇదొక మంచి అలవాటు. వాడు చాలా స్పష్టంగా నో అంటారు వాళ్ళు. మొదట్లో నేను ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించారు, మనం నో అంటాం మనకి జాత కాదుగా. అక్కడ నేర్చుకున్నాను నేను నో అంటాం, స్పష్టంగా ఉండటం, కావాల్సింది నా మనసులో ఉన్నటువంటి భావాలు స్పష్టంగా చెప్పగలగటం. కానీ ఏంటంటే దాన్ని ఇండియనైజ్ చేసుకున్నా నేను, మరి ఇండియన్ పరిస్థితుల్లో అలా ఉండటానికి కుదరదు కదా. కానీ అసహిష్ణుత మాత్రం పనికిరాదు. అసహిష్ణుత అంటే మీకు అర్థమైంది కదా, ఎదుటవాడు యొక్క భావాన్ని కానీ ఎదుటవాడి యొక్క ఉద్దేశాన్ని కానీ మీకు నచ్చకపోయినా గౌరవించండి, అది వాడి వ్యూ పాయింట్. కారం మీకు ఇష్టం లేదు, తీపి మీకు ఇష్టం, వాడు కారం ఇష్టం అని వాడు ఒక గంట సేపటి నుంచి చెప్తున్నాడు అనుకో, చట్ నేను ఒప్పుకోను అనుకో, నీకు కారం ఇష్టమే కానీ నాకు ఇష్టం లేదు కారం, గొడవ రాదు కదా అప్పుడు. ఇది గో అనేటటువంటి అక్షరం గాయత్రి మంత్రం చెప్తుంది. గో తర్వాత భర్గో, తర్వాత అక్షరం ఏంటి దే. దేయాని స్వవసే పుంసాం స్వేంద్రియాణ్యాఖిలాని వై అసంయతాని ఖాదంతి ఇంద్రియాణ్యేతాని స్వామినం. సాధనకి అద్భుతమైనటువంటి ఫార్ములా ఇది. ఇంద్రియాలు నీ వశంలో ఉండాలి తప్ప ఇంద్రియాల వశంలో నువ్వు ఉండకు. ప్రతి చోట సాధన ఇంద్రియాలను వశం చేసుకుని ఇంద్రియాలకి మీరు స్వాములుగా మారటమే. అసలు స్వామి అంటావు, ఆ స్వామి అనే పదానికి అర్థం అది, ఇంద్రియాలకి అతను అధిపతి అని, స్వామి అని. గోస్వామి తులసిదాస్, గో అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకి అధిపతి అని, గోస్వామి అనే పదానికి అర్థం అది. అంచేత మొత్తము ఆధ్యాత్మిక సాధన ఇంద్రియాలకి మీరు అధిపతులుగా మారటం. జపం చేస్తారు మీరు మొనోటని, ఒకే పదాన్ని మీరు తిరిగి 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 అంటూ ఉంటే బోరు కొడుతుంది. బోరు కొట్టకుండా తన్మయత్వంతో నిరంతర జాగరూకతతో జపం చేయమంటారు. బోరు కొట్టకుండా నిరంతర జాగరూకతతో ఒకే శబ్దాన్ని మీరు నిరంతరం అంటాం, ఇంద్రియానికి ఆధిపత్యమే కదా. కదలకుండా స్థిరంగా ఎక్కువసేపు కూర్చోను, కూర్చో 8 గంటల పాటు మంత్ర జపం చేస్తూ దృష్టి ఒక చోట నిలబడదు, ఆకృతి ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి నువ్వు పక్కకి వెళ్ళకు, నఖశిఖ పర్యంతం అదే చూస్తూ ఉండు. ఒకే బిందువుని దాన్ని చూడాలంటే కష్టం కదా, కానీ గాయత్రిమాత విగ్రహం, గురువు యొక్క విగ్రహం, మీకు నచ్చినటువంటి వ్యక్తి విగ్రహం, దేవతా స్వరూపం మీరు ఎదురుకుండా పెట్టుకున్నారు. ఇంకా కండిషన్ ఏంటి, కాళీ గోరు నుంచి మొదలెట్టండి, శిరస్సు వరకు వెళ్ళండి, శిరస్సుకు రండి, మళ్ళా కాళీ గోరుకి రండి, మళ్ళీ చేతులు ఆయుధాలు రకరకాలు ఉన్నాయి కదా, మీకు బోరు కొట్టదు. కానీ కండిషన్ ఏంటి, మీ దృష్టి అక్కడే ఉండాలి, ఇంకా అక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. తర్వాత మీ చెవులు ఉచ్చారణ చేస్తున్నటువంటి మంత్రాన్ని మీరు వినాలి, చదువుతున్నటువంటి శ్లోకాన్ని మీరు వినాలి. ఎక్కడికో వెళ్ళిపోకూడదు, సహస్రనామ పారాయణ చేస్తున్నాం, ఓం విష్ణు 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 గబ 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 గబగబ చదివేస్తారు. ఇక్కడ ఆహుతులు కూడా కొంతమంది అలా వేస్తారు, అలా వేయకండి, ఏమీ తొందర లేదు. మిల్లిగా ప్రతి అక్షరాన్ని వింటూ అలా అని మళ్ళీ మిల్లిగా చేశారనుకోండి 24 గంటలు సరిపోదు. కామన్ సెన్స్తో స్పష్టంగా మంత్రోచ్చారణ చేసుకుంటూ మంత్రోచ్చారణ వింటూ చేయటం చెవులకి ఇచ్చేటటువంటి ఆధిపత్యం. అంచేత ఆ మొత్తం సాధనా విధానం ఏం చేస్తున్నాం మనం, పంచేంద్రియాలను ఒక చోట తీసుకొచ్చి మీరు చెప్పినట్టు ఆ ఇంద్రియం వినాలి, కానీ ఇంద్రియం చెప్పినట్టు మీరు వినకూడదు. నాలిక రుచికరమైన భోజనం అడుగుతుంది కదా, సాధన చేస్తున్నప్పుడు నేను ఇవ్వను, ఉప్పు లేకుండా పెడతాను, తీపి లేకుండా పెడతాను. ఏంటి అక్కడ కారణం, ఉప్పు తీపి లేకపోయినా మీరు కడుపు నిండా తినగల కండిషన్ అదే. తక్కువ తినమని కాదు, అక్కడ సాధకుడు యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది అంటే, ఉప్పు తీపి లేనటువంటి పదార్థాలని కూడా ఉప్పు తీపి ఉన్న పదార్థాలు ఎంత లాగా లాగించగలుగుతాడో అదే లెవెల్లో లాగించాలి. సాధన ఇంద్రియాల యొక్క స్వామిత్వము ఈ శ్లోకం చెప్తుంది. దే అనేటటువంటి అక్షరము, దేయాని స్వవశే పుంసాం స్వేంద్రియాణ్యఖిలాని వై అసంయతాని ఖాదంతి ఇంద్రియాణ్యేతాని స్వామినం. ఇంకోటి కూడా ఉంది ప్రమాదం, ఇంద్రియాలకి మీరు లొంగిపోతే మీరు అనుకున్నట్టు జరగదు, ఇంద్రియాలు మిమ్మల్ని ఎటు లాక్కు వెళ్తాయో అటు మీరు విడిపోతారు, మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీరు దిగజారుతారు. అలా జరగకుండా చూసుకోండి. తర్వాత వా భర్గో దే వా వస నిత్యం పవిత్ర సన్ బాహ్యాభ్యంతరత సదా యత పవిత్రతాయామి రాజతేతి ప్రసన్నత. పవిత్రత బాహ్యము లోపల, లోపల పవిత్రత ఉండాలి, బయట పవిత్రత ఉండాలి. సబాహ్యాభ్యంతర శుచి. ఈ పవిత్రత అనేటటువంటి పదం చాలా విశాలమైనటువంటి పదం, కానీ ఈ పవిత్రతను మనం అర్థం చేసుకోవాలి అంటే అగ్ని యొక్క సంపర్కంతో మాలిన్యాలు ఎలా పోతాయో మీకు అర్థం అవ్వాలి. ఇనువులో, రాగిలో, మిగతా లోహాలలో మాలిన్యం ఉంటే ఎందులో వేస్తాం మనం? నిప్పులో వేస్తాం. ఏమవుతాయి? అవి పవిత్రం అవుతాయి. పవిత్రం అంటే ప్యూర్ అవుతాయి అన్నమాట. అంచేత అవి ప్యూర్ అవుతాయి కనుక, ఆ పవిత్రత అందులో వస్తుంది కనుక, ఆ పవిత్రతను మనం సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి? మనం అగ్నిలో మగ్గాలి. సీతాదేవి యొక్క అగ్ని పరీక్ష ఆధారం అది. అంచేత ఆ సీతాదేవి యొక్క అగ్ని పరీక్ష సీత మీద అపనమ్మకం దాని మీద కాదు, అక్కడ జరిగింది. సబాహ్యాభ్యంతర శుచి. శుచి అనేది అగ్ని యొక్క ఒక స్వరూపం. పావక, పవమాన, శుచి, మూడు రకాల అగ్నిలు ఉన్నాయి. పావక అగ్ని మనం వండుకునేటటువంటి అగ్ని, పవమాన అగ్ని శ్వాస, శుచి అనేటటువంటి అగ్ని మనస్సు. మనస్సులో కావలసినంత కుళ్ళు పెట్టుకుని బయట మనం ఎంత పవిత్రంగా ఎంత స్నానాలు అవి చేసినా కూడా ఏమీ లాభం లేదు. లోపల పవిత్రంగా ఉండి, ఆలోచనలు పవిత్రంగా ఉండి, బయట కూడా పవిత్రంగా ఉండాలి అనేటటువంటిది గాయత్రి మంత్రంలోని వా అనే అక్షరం చెప్తుంది. ఈ మంత్రాన్ని మళ్ళా చదువుతున్నాను చూడండి. వస నిత్యం పవిత్ర సన్, జీవించు నిత్యము నిరంతరము. ఎలా? పవిత్రంగా. వస నిత్యం పవిత్ర సన్ బాహ్యాభ్యంతర తస్సదా యత పవత్రతామ్యామి రాజతేతి ప్రసన్నత. మనం పవిత్రంగా జీవిస్తున్నాము అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఒక కండిషన్ చెప్పాడు, స్నానం చేసి ఫ్రెష్గా అభ్యంగం స్నానం చేసి బయటకు వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? శారీరకంగా, మానసికంగా కూడా అలా ఫీల్ అవ్వగలిగితే దాన్ని ప్రసన్నత అంటాం, కేర్ఫుల్నెస్. మనకి ఎప్పుడూ ప్రసన్నత ఉండదు. ఎప్పుడు ఎదుటవాడు మనకేదో చేయటం లేదు, ప్రపంచం అంతా మనకి సేవకులే, మనం వాళ్ళ స్వాములం, ప్రతివాడు అదే అనుకుంటాడు. ప్రసన్నంగా ఉన్నవాడు అది అనుకోడు. మూడు బాగున్నప్పుడు ఎంత పనైనా చేసేస్తాం కదా. మీరు ఎప్పుడైనా చూశారా అది? మూడు చూసుకుని పని చెప్తే పని చేయని వాడు కూడా పనిచేస్తాడు. పవిత్రంగా ఉన్నప్పుడు, మానసిక స్థితి శుచిగా ఉన్నప్పుడు, శరీరం ఎప్పుడైతే చెమటలు అవి లేకుండా హాయిగా స్నానం చేసి పవిత్రంగా ఉంటే ఏ హాయిని ఫీల్ అవుతామో మానసిక పవిత్రతకు ప్రసన్నత కారణం. ఆ ప్రసన్నతని డెవలప్ చేసుకోండి. దాని తర్వాత సియా స్యందనం పరమార్థస్య పరార్థో హి బుధేర్మత యోన్యాం సుఖయతే విద్వాన్ తస్య దుఃఖ వినశ్యతి. జీవితంలో ప్రతివాడు సుఖమే కావాలంటాడు, దుఃఖం ఉండకూడదంటాడు. కానీ సుఖం కావటానికి కావలసినటువంటి ఫార్ములా ఇక్కడ ఇస్తున్నాడు. ఏంటి? మొట్టమొదట ప్రతివాడు అర్థం కోరుకుంటాడు. అర్థం అంటే డబ్బు కావాలి ప్రతివాడికి, అక్కర్లేని ఆవిడికి. కానీ ఆ డబ్బు ఎవడి కోసం కావాలి? స్వార్థం కోసం. స్వార్థం కోసం వచ్చేటటువంటి డబ్బు మీ దగ్గర నిలవదు. పరమార్థం కోసం వచ్చేటటువంటి డబ్బు పెరుగుతూ ఉంటుంది. అర్థము, స్వార్థము, పరమార్థము, మూడు మాటలు. ఈ మూడు మాటలకి నేనేం విశేషణాలు చెప్పక్కర్లేదు, మనకి ఎక్స్ప్లెనేషన్సే చెప్పక్కర్లేదు. కానీ ఈ ఎక్స్ప్లెనేషన్లో అర్థాన్ని పరమార్థం కోసం ఉపయోగించుకోవటం చాతొస్తే సహజంగానే మీ యొక్క అర్థం డెవలప్ అవుతుంది. స్వార్థం కోసం ఉపయోగించుకుంటే అర్థము డబ్బు సన్నగిల్లుతుంది. దాన్ని అర్థం చేసుకుంటూ భర్గో దేవస్య ధీమహి, ధీ అనే అక్షరం చూడండి. ధీరస్తుష్టో భజేన్నైవ హే కశ్యామి సమున్నతో క్రియతామున్నతిస్తేన సర్వస్యాసు జీవనే. ధీరుడైనటువంటి పురుషుడు, తెలివిగలిగినటువంటి పురుషుడు ఒక యాంగిల్లో మాత్రమే గ్రో అవుతే సరిపోదు. ప్రకృతిలో మనకి భౌతిక జగత్తులో పైకి కిందకి అనేటటువంటి రెండు దిశలను వదిలేస్తే 8 దిశలు ఉన్నాయి మనకి. పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి ఈ 8 దిశలలో కూడా పరిపూర్ణత్వాన్ని సాధించాలి. అంచేత ఆధ్యాత్మికత మనిషిని నిర్వీణుని చేయదు, సాధనారహితుణ్ణి చేయదు, శ్రీరహితుణ్ణి చేయదు, అర్థవంతుణ్ణి చేస్తుంది. వాడి జీవితము సార్థకమవుతుంది. ఈశాన్య దిశ నుంచి మనిషి తీసుకోవాల్సినటువంటి ప్రేరణ ఏంటి అంటే మిత్రబలం. స్నేహితులు ఉండాలి. ప్రతి పని మనమే చేసుకుంటా ఉంటే సరిపోదు, స్నేహితులు ఉండాలి. కానీ ఈనాడు స్నేహం భలే తమాషా అయినటువంటి స్నేహం ఉంది. వీడి స్నేహితులు వీడికి అన్ని పనులు చేసి పెట్టాలి, వాడు మాత్రము ఏ స్నేహితుడికి ఏ విధమైనటువంటి ఉపయోగం పడడు, కుదరదు అది. ఈశాన్య దిశ నుంచి మీరు తీసుకోవాల్సినటువంటి ప్రేరణ ఏమిటి అంటే మిత్రత్వ బలం పెంపొందించుకోవటం. తూర్పు దిశ నుంచి ఏం పొందుతాం మనం? విద్య. ఆగ్నేయంలో ఆరోగ్యం. దక్షిణ దిశ నుంచి సాహసం. నైరుతి దిశ నుంచి చతురత. పశ్చిమ దిశ నుంచి ప్రతిష్ట. వాయువ్య దిశ నుంచి ఆత్మబలము. ఉత్తర దిక్కు నుంచి ధనబలం. ఈ 8 రకాలైనటువంటి బలాలు నవరాత్రులలో, రాబోయేటటువంటి నవరాత్రులలో అష్టభుజీ దుర్గ యొక్క 8 చేతులు, ఈ 8 రకాలైనటువంటి బలాలు ఎలా పొందాలో మనం నేర్చుకుంటాం మనం. అంచేత ధీ అనేటటువంటి మంత్రం ఏం చెప్తుంది? మనిషి ఒక యాంగిల్లోనే డెవలప్ అయిపోతే సరిపోదు. వాడు ప్రకృతిలో 8 దిక్కులు ఉన్నట్టే వాడు 8 దిక్కులా తన యొక్క సామర్థ్యాన్ని, బలాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. మా ధీ తర్వాత మా అనే అక్షరం. మహేశ్వరస్య విజ్ఞాయ నియమాన్యాయ సంయుతాన్ తస్య సత్తాంచ స్వీకుర్వన్ కర్మణ తముపాసతే. ఉపాసన విధానం. చాలా మందికి ఉపాసన విధానం తెలీదు. పూజ ఎలా చేయాలి, ఉపాసన ఎలా చేయాలి అంటే, ఉపాసన ఎందుకు చేయాలి అంటే నేను పరీక్షలో పాస్ అయిపోవాలి చదువుకుండా, ఏమీ రాయకుండా మార్కులు వచ్చేయాలి, నేను ఏ విధమైనటువంటి ప్రయత్నము చేయకూడదు డబ్బులు వచ్చేయాలి, నేను ఏ విధమైనటువంటి పరిశ్రమ సాధన అది ఏమి చేయను నాకు అన్నీ వచ్చేయాలి, కుదరదు. ఉపాసన విధానం ఏం చెప్తుంది అంటే భగవంతుడి యొక్క శక్తి మీకు లభించాలి అంటే మీరు భగవంతుడి దగ్గర కూర్చోండి. నిప్పు దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? వేడిగా వస్తుంది. ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు మంట దగ్గర కూర్చొని కాస్త పక్కకు వస్తే మీ బట్టల్ని కానీ మీ శరీరాన్ని ముట్టుకుంటే ఎలా అనిపిస్తుంది? వేడిగా అనిపిస్తుంది. మీ చెయ్య మంచు మీద పెట్టారు, ఐస్ మీద పెట్టారు, ఆ చేతిని తీసుకెళ్ళి ఇంకోటి ముట్టుకుంటాడు, వాడి చెయ్యి ఎలా అనిపిస్తుంది? చల్లగా అనిపిస్తుంది. భగవంతుడి దగ్గర మీరు కూర్చుంటే భగవంతుడికి 2 లక్షణాలు ఉన్నాయి, 3వ లక్షణం లేదు. న్యాయము. ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మరి కష్టపడకుండా చాలా మందికి లాభాలు వచ్చేస్తున్నాయే. ఇప్పుడు కష్టపడకపోతే ఇంకోటప్పుడు కష్టపడి ఉంటాడు. ఈ జన్మలో కష్టపడి ఉండకపోతే ఇంకో జన్మలో కష్టపడి ఉంటాడు అని అనుకోవాలి మీరు. ఇంచేత భగవంతుడు న్యాయప్రియుడు కనుక అర్హత లేని వాడికి ఏమీ ఇవ్వడు కనుక. అంచేత మహేశ్వరస్య విజ్ఞాయ నియమా న్యాయ సంయుత. భగవంతుడి యొక్క నియమము ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఒకవేళ మీకు కష్టం ఏదైనా ఉంటే భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి న్యాయమే మీకు ఆ కష్టాన్ని ఇచ్చింది అనేటటువంటి భావన మీరు చాలా పరిపక్వమైనటువంటి మానసిక స్థితిలో కనుక కూర్చుని భగవంతుడి దగ్గర కూర్చుంటే మీకున్నటువంటి ఆ పరిస్థితుల్ని దాటడానికి కావలసినటువంటి ఇంట్యూషన్, దాటడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని భగవంతుడు తయారు చేస్తాడు అని గుర్తుంచుకుంటూ ఆ పదంలోనే చివరి అక్షరం హి ధీ మా హి. హితం మత్వా జ్ఞాన కేంద్రం స్వాతంత్రేణ విచారయేత్ నాంధానుసరణం కురయాత్ కదాచిత్ కోపి కశ్యచిత్. ఇది ఈ దేశకాల పరిస్థితులకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫార్ములా. మంచి ఏదో చెడేదో మీరు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయించుకోండి. అనేక నియమాలు, అనేక కట్టుబాట్లు, అనేక జీవిత విధాన నియమాలు కూడా అంధకార యుగం నుంచి ఈ కాలం వరకు వస్తున్నటువంటివి. వాటికి విలువ లేదు, అనవసరం అది. కానీ వాటినే మన తాత ముత్తాతల కాలం నుంచి ఇలా పాటిస్తున్నారు కనుక గుడ్డిగా అంధానుసరణం చేస్తాను అంటే గాయత్రి మంత్రం యొక్క ఈ అక్షరం ఒప్పుకోదు. ఏమని చెప్తున్నది, నీకు ఏది హితమో స్వతంత్రంగా ఆలోచించి. నీకు ఏది హితమో అంటే స్వార్థం కాదు, స్వార్థం అంటే అసలు మొత్తం గాయత్రి మంత్రమే ఎగిరిపోతుంది. ప్రకృతి యొక్క న్యాయబద్ధమైనటువంటి పరిస్థితులను దాటకుండా, ప్రకృతి యొక్క నియమాలను దాటకుండా సమాజానికి నీకు ఏది హితకరమవుతుందో దాన్ని మాత్రమే మీరు స్వీకరించండి అని ఈ మంత్రం చెప్తుంది. భర్గో దేవస్య ధీమహి. అక్కడ కాపుదాం ఇవాళ. గాయత్రి గీత లేకపోతే గాయత్రి స్మృతి ఆ పేరు మీద నాకు డౌట్ ఉంది, చూద్దాం. గాయత్రి మంత్రంలో 5 ముఖాలని చెప్పుకున్నాం కదా గాయత్రీదేవికి. ఆ 5 ముఖాలు గాయత్రి మంత్రంలో మనం ఎలాగా విడదీసుకుంటా ఉంటే, ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయోయోన ప్రచోదయాత్. 5 ముఖాలు అని ఎప్పుడైతే మనం మాట్లాడేమో సాధనాత్మకంగా జ్ఞానపక్షం గురించి కావాల్సిన అవగాహన ఏ శక్తి నుంచి వస్తుంది, సావిత్రి శక్తి నుంచి వస్తుంది. అంతేగా ఎప్పుడైతే 5 ముఖాలు అన్నాము అప్పుడే అది మనకు తెలిసిపోతుంది ఏ చాప్టర్ తీయాలో. జ్ఞానపక్షము సావిత్రి అయింది, మరి వామపక్షము సావిత్రికి ఏంటి? వామపక్షం సావిత్రియే వామపక్షం, దాని యొక్క నేనే తప్పు చెప్పా. అంతకంటే ఏంలే, జ్ఞానపక్షం ఏమైంది? ఆదిశక్తి. అది అంచేత గాయత్రి మంత్రం యొక్క ఆదిశక్తి స్వరూపము, గాయత్రి మంత్రం యొక్క సావిత్రి స్వరూపము. ఈ సావిత్రి స్వరూపం గురించి చదువుకుంటూ మొదటి 8 అక్షరాలు, తర్వాత 8 అక్షరాలు, తర్వాత 8 అక్షరాలు, 24 అక్షరాలు మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయో మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు ఏ శక్తిధారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం? 24 శక్తిధారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే 12 జ్ఞానపక్షమైనటువంటి శక్తులు, 12 వామపక్షమైనటువంటి తాంత్రికమైనటువంటివి మనం మాట్లాడుకుంటున్నాం. అంచేత మీరు ఆ కాంబినేషన్ పెర్మిటేషన్లో ఈ శ్లోకాలకి గాయత్రి యొక్క శక్తిధారలలో జ్ఞానపక్షానికి వామపక్షానికి ఏ ఏ అక్షరాలకి లింక్ ఉందో మీరు పట్టుకోవటానికి ట్రై చేయండి. తర్వాత క్లాసుల్లో ఉపయోగపడుతుంది చెప్తాను నేను అది. కానీ మీరు కూడా అలా ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఇందాక నేను తప్పు చేసేసినట్టే సావిత్రి జ్ఞానపక్షం అని చెప్పేశాను కదా, కానీ అదే సవరించుకున్నాగా. అలాగా ఈ గైడ్ లైన్స్కి మనకి ఉపయోగపడతాయి. గ్రిడ్స్ గీస్తాయి కంప్యూటర్లో, ఈ గీత ఇక్కడే ఉండాలి, ఈ గీత ఇక్కడే ఉండాలని. ఆ మధ్యనే వెళ్తుంది ఆ 24 శక్తులలో. మొదటి 8 అక్షరాలు స్థూల జగత్తులో మన జీవితం ఎలా ఉండాలో చెప్పింది. అది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. స్థూల జగత్తులో మన జీవితాలు ఏ విధంగా ఉండాలి, స్థూల జగత్తులో మన జీవితాలు ఏ విధంగా ఉండాలి అంటే ఈ 8 అక్షరాలు జ్ఞానపక్షానికి చెందినవా వామపక్షానికి చెందినవా? వామపక్షానికి చెందినవి ఉండాలి. చూద్దాం అది ఏమవుతుందో. ఇప్పుడు అది డిస్కస్ చేయను, కానీ మీకు ఒక హింట్ కోసం చెప్తున్నాను. భూర్భువస్వస్త్రయో లోకా వ్యాప్త ఓం బ్రహ్మతేషు హి సయేవ తజ్జతో జ్ఞానీయస్తద్వేత్తి వితక్షణ. ఓం భూర్భువస్వః అని ఎప్పుడవుతే అనుకున్నాము, జీవిత లక్ష్యం మనకి తెలియాలి. తత్వజ్ఞాస్తు విద్వాంసో బ్రాహ్మణాః స్వతపోబలైః అంధకారమపాకుర్యుః లోకాదజ్ఞాన సంభవం. తత్ అనేటటువంటి అక్షరము అజ్ఞానాన్ని పోగొట్టుకుని మృత్యువును అధిగమించాలి అని మనకి సూచిస్తుంది. సా సత్తావంతస్తథా శూరః క్షత్రియా లోకరక్షకాః అన్యాయా శక్తి సంభూతాన్ ధ్వంసేయుహి త్వాపదః. సా అనేటటువంటి అక్షరం ఏం చెప్తుంది? సత్తావంతులు కండి, శక్తివంతులు కండి. ఒంటరిగా ఉన్నవాడు ఎంత శక్తివంతుడైనా లాభం లేదు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సంఘీభావం వల్ల వస్తుంది. కానీ ఈ సంఘీభావము ప్రకృతిలో ఉన్నటువంటి న్యాయాలను మనం తెలుసుకుని ఇతరులకి చెప్పటానికి ఉపయోగించాలి అనేటటువంటిది సా అనే అక్షరం చెప్తుంది. వి విత్తశక్త్యా తు కర్తవ్యా ఉచితాభావ పూర్తయః సతు శక్త్యా తయా కార్యం దర్పౌధత్య ప్రదర్శనం ధనము. అనవసరంగా ఖర్చు పెట్టకండి, పెళ్ళిళ్ళల్లో ముఖ్యంగా చాలా అనవసరంగా మనం ఖర్చు పెడతాం, చాలా చోట్ల అనవసరంగా ఖర్చు పెడతాం, పెళ్ళిళ్ళలో మాత్రం అసలు అది టూ మచ్ అయిపోతుంది. అది మీ దర్పము మీ ఔద్ధత్యాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. కనుక మితవ్యేత అలవాటు చేసుకోండి. తుషారాణాం ప్రపాతేపి యత్నో ధర్మే తు చాత్మనః మహిమా చ ప్రతిష్టా చ ప్రోక్త పారిశ్రమస్య హి. కష్టకాలంలో మానసిక స్థితి ఎలా ఉంచుకోవాలి? వివేకవంతంగా, ధైర్యంగా, సాహసంగా, నిరంతర ప్రయత్నం చేసేటట్టు ఉంచుకుంటే కష్టాల తర్వాత ఖచ్చితంగా సుఖాలు వస్తాయనేటువంటి కాలధర్మాన్ని మనసులో ఉంచుకుని నిలబడటమే. వా వరనారీం వినా కోన్యో నిర్మాత మనుసంతతే మహత్వం రచనాశక్తే స్వస్యా నార్యా హి జ్ఞాయతాం. స్త్రీ యొక్క రచనాశక్తి తెలుసుకోండి. రే రేవేవ నిర్మలా నారీ పూజనీయా సతా సదా యతో హి సర్వలోకేస్మిన్ సాక్షాల్ లక్ష్మీర్మతా బుధే. పవిత్రత, స్త్రీ యొక్క అంతఃకరణము ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది, దాని యొక్క సహజ స్వభావం అది. మరి ఈనాడు ఉన్నటువంటి విషాక్తమైనటువంటి వాతావరణంలో స్ఫటికము ఏ రంగు బట్టలో ఏ రంగు గోడల మధ్య పెడితే ఏ రంగుని ప్రతిబింబిస్తుందో, అలాగే మనం చుట్టూరా నిర్మలమైనటువంటి వాతావరణం ఇవ్వగలిగితే స్త్రీ మళ్ళీ తన యొక్క ఆదిశక్తి స్వరూపాన్ని పొందగలుగుతుంది. న్యం న్యస్యంతే ఏ నరా పాదాన్ ప్రకృత్యాజ్ఞానుసారత స్వస్థ సంతస్తుతే నూనం రోగముక్త భవంతి. భౌతిక శరీరంలో రోగముక్తులు ఎలా అవ్వాలి అంటే ప్రకృతి యొక్క ఆజ్ఞని గుర్తించండి. ఎనిమిది అక్షరాలు భౌతిక జగత్తులో ఎలా జీవించాలో చెప్పే, స్త్రీ యొక్క విలువను చెప్పే, జ్ఞానం యొక్క విలువను చెప్పే, శక్తిని ఎలా సంపాదించుకోవాలో చెప్పే, డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకండి అని చెప్పింది. దీని తర్వాత సమాజంలో ఎలా జీవించాలో చెప్తోంది. స్థూల జగత్తు వేరు, సమాజం వేరు. సమాజంలో ఎలా ఉండమని చెప్తోంది, భా భర్గో దేవస్య ధీమహి. భా అనే అక్షరం ఏం చెప్తోంది, భవోద్విగ్నమనానేవ హృదుద్వేగం పరిత్యజ కురు సర్వావస్థాసు శాంతం సంతులితం మనః. మనస్సును ఎప్పుడు శాంతంగా ఉంచుకో, ఆదేశాలకి లోను కావద్దు. ఉద్విగ్నత, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటటువంటి ఆలోచనల పరంపర మనసులోకి రానివ్వకు. గో గో గోప్యా స్వీయ మనోవృత్తి నా సహిష్ణు నరో భవేత్ స్థితి మన్యస్య వీక్షంచ తదను రూపతాంచరేత్. నువ్వెంత గొప్పవాడివైనా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా దేశకాల పరిస్థితుల్ని అనుసరించి దాన్ని దర్శించి సహిష్ణుతతో నీ మనసులోని భావాలను దాచుకోకుండా జీవించు. దే దేయాని స్వవశే పుంసాం సేంద్రియాణ్యఖిలాని వై అసంయతాని ఖాదంతి ఇంద్రియాణ్యేతాని స్వామినం. ఇంద్రియాలను వశములో ఉంచుకోండి, వశములో లేని ఇంద్రియాలు మిమ్మల్ని తినేస్తాయి. వా వస నిత్యం పవిత్ర సన్ బాహ్యాభ్యంతరత సదా యత పవిత్రతాయామి రాజతేతి ప్రసన్నత. స్నానం చేస్తే ఉండేటటువంటి ఫ్రెష్నెస్, ప్రసన్నత వల్ల మనసుకు వస్తుంది. ఇది శుచి అనేటటువంటి అగ్ని వల్ల వస్తుంది. రామాయణంలో సీత ఎలా ప్యూరిఫై అయిందో అనేటటువంటి అగ్ని విద్యలో పావక పవమాన శుచి అనేటటువంటి అగ్ని విద్యను నేర్చుకునేటటువంటి బాధ్యత ఇవ్వా అనేటటువంటి అక్షరం తెలుపుతుంది. స్యా స్యందనం పరమార్థస్య పరార్థో హి బుధైర్మత యోన్యాం సుఖయతే విద్వాన్ తస్య దుఃఖం వినశ్యతి. అర్థము స్వార్థము పరమార్థము. అర్థమును అంటే ధనాన్ని, లేకపోతే పరికరాలను, లేకపోతే వనరులను. స్వార్థము కొరకు కాక పరమార్థము కొరకు అయితే ఎప్పుడైతే మీరు ఉపయోగించుకుంటారో మీకు దుఃఖం ఉండదు, అన్ని సుఖాలే. ధీ ధీరస్తుష్టో భజేన్నైవ హే కస్యాం హి సమున్నతో క్రియతామున్నతిస్తేన సర్వస్యాశానుజీవనే. ధీరుడైనటువంటి విద్వాంసుడైనటువంటి వ్యక్తి ఒకే రకమైనటువంటి విద్యను అభ్యసించి సంతుష్టుడవకూడదు. ఎనిమిది దిక్కులు ఉన్నట్టే వాడు తన జీవితంలో ఎనిమిది రకాలుగా తన జీవితాన్ని ఉన్నతి చేసుకోవాలి. మిత్రబలము, విద్యాబలము, చతురత, ఆరోగ్యము, సాహసము, ప్రతిష్ట, ఆత్మబలము, ధనబలము సంపాదించుకోవాలి. మా మహేశ్వరస్య విజ్ఞాయ నియమాన్యాయ సంయుతాన్ తస్య సత్తాంచ సీకుర్వన్ కర్మణాతము పాసతే. భగవంతుడు రెండే పనులు చేస్తాడు, మొత్తం ప్రకృతిని నియబద్ధంలో నడిపిస్తాడు. నియమానికి వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళకి వాళ్ళని మళ్లీ దారిలో పెట్టడానికి కావాల్సినటువంటి దండన, దండ కాదది, శిక్ష అంటాం. శిక్ష అంటే ఎడ్యుకేషన్ అని కూడా, శిక్ష అంటే చదువనే కదా. చాలా భగవంతుడి యొక్క శిక్ష ఎలా ఉంటుంది, అతని న్యాయానికి అనుకూలంగా మీరు వెళ్ళకపోతే శిక్షిస్తాడు. అంటే ఎలా మీరు ఆ న్యాయానికి వెళ్లాలో నేర్పుతాడు.
హితం మత్వా జ్ఞానకేంద్రం స్వాతంత్ర్యేణ విచారేత్ నాంధానుసరణం కుర్యాత్ కదాచిత్ కోపి కశ్యచిత్.
అంధానుకరణ వద్దు, గుడ్డిగా దేన్ని నమ్మద్దు. మీ యొక్క స్వతంత్రంగా విచారణ చేసి ఆలోచన చేసి దేన్నైనా నిర్ణయించుకోండి. ఎంత గొప్పవాడు ఏమి చెప్పినా ప్రతివాడు ఎక్కడో అక్కడ వాడికి ఏదో ఒక లుసుగు ఉంటుంది, దాన్ని కవర్ చేసుకోవటానికో దాన్ని సమర్థించుకోవటానికో వాడు ఏదో చెప్తూ ఉంటాడు. ఇంచేత కావలసినటువంటి జ్ఞానాన్ని స్వతంత్రంగా మీ అంతటి మీరు ఆలోచించి అంధానుకరణ, గుడ్డిగా దేన్ని నమ్మవద్దు. సమాజంలో మీరు జీవించవలసినటువంటి విధానాలు ఈ ఎనిమిది అక్షరాలు చెప్పాయి. సమాజంలో జీవించినటువంటి ఈ విధానాలు ఒక విధంగా చెప్పాలి అంటే గాయత్రి యొక్క శక్తులలో కొన్ని జ్ఞానపక్షానికి సంబంధిస్తాయి, కొన్ని వామపక్షానికి సంబంధిస్తాయి. దీని తర్వాత మీ ఆత్మ జీవితం, మీ స్వయం జీవితం ఎలా ఉండాలో మిగతా ఎనిమిది అక్షరాలు చెప్తాయి. ఆత్మజ్ఞానము కొరకు ఏ విధంగా మీ జీవితం మలుచుకోవాలో, పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలో ఈ రాబోయేటటువంటి ఎనిమిది అక్షరాలు చెప్తున్నాయి. ధియో యోన ప్రచోదయాత్. ధియా
మృత్యుం స్మరన్ మర్మ జానీయా జీవనస్య చ తదా లక్ష్యం సమాలక్ష్య పాదౌ సస్తతమాక్షిపేత్.
మృత్యు యొక్క రహస్యాన్ని అర్థం చేసుకో, జీవిత యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకో. మీ అడుగులు జీవిత లక్ష్యాన్ని సాధించటానికే ఉపయోగించు తప్ప సమాజం మిమ్మల్ని ఎటు వెళ్ళమంటుందో అటు వెళ్ళకండి. సమాజం ఏదో చెప్తుంది, నువ్వు ఇంజనీర్ అయిపో, నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు కోటీశ్వరుడు అయిపో, నువ్వు వాడికంటే గొప్పవాడు అయిపో. వద్దు.
ధియా మృత్యుం స్మరన్ మర్మ, మృత్యు యొక్క మర్మాన్ని తెలుసుకో. నీ పర్సనల్ లైఫ్ అని చెప్పాను కదా, అది మిగతా వాళ్ళకి సంబంధించింది కాదు, నీ యొక్క లైఫ్. జానీయా జీవనస్యచ, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, దేనికోసం ఈ మానవ శరీరం మనం లభించింది. దేవతలు కూడా కావాలనుకునేటటువంటి మానవ శరీరాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? అసలు దేవతలు కూడా హర్షించేటటువంటి ఆ మానవ శరీరాన్ని మీరు ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలి, ఎంత విలక్షణంగా ఉపయోగించుకోవాలి. కానీ మనం ఇంద్రియాలకి బానిసలం అయిపోయి, అదొక్కటే కారణం, అంతకంటే ఇంకేం లేదు. మన ఇంద్రియాలు మనం చెప్పినట్టు వినవు, చెప్పినట్టు వినవు కనుక ఇంద్రియానికి బానిసత్వం పొంది మనము జీవిత లక్ష్యం వైపు వెళ్ళలేకపోతున్నాం. కానీ జీవిత లక్ష్యం స్పష్టంగా తెలిస్తే మనం బానిసలము. తదా లక్ష్యం సమాలక్ష్య పాదో సస్తత మాక్షిపేత్.
లక్ష్యం తెలిసిందే, కానీ దాని వైపు నడవకపోతే ఏం లాభం నాకు తెలుసు. సాధన చేయాలని, సాధన చెయ్యవు. అంచేత మృత్యు యొక్క మర్మము జీవిత లక్ష్యము, జీవిత లక్ష్యం వైపు అడుగులు వేయటం. ధి అనే అక్షరం చెప్తుంది. యో,
యో ధర్మో జగదాధార స్వాచరణే తయమానచ మా విడంబయతం సోస్తి హేకో మార్గే సహాయక.
ధర్మము ఒక్కటే అద్వితీయమైనటువంటి సహాయము, ఇంక ఎవ్వరూ మీకు సహాయపడలేరు. ధర్మో రక్షతి రక్షిత. గురువు కానీ, గాయత్రీదేవి కానీ, స్నేహితులు కానీ, నారదుడు కానీ, సనక సనందాదులు కానీ, వీళ్ళెవరూ మీకు సహాయపడలేరు. ధర్మం ఒక్కటే మీకు సహాయపడగలదు. ఆ ధర్మం ఏమిటి, ఆ ధర్మాన్ని మనం ఎలా అనుష్ఠించగలగాలి,
ఏది ధర్మం, హిందూ ధర్మమా, క్రిస్టియన్ ధర్మమా, ముస్లిం ధర్మమా, అవి ధర్మాలు కాదు, అవి మతాలు, మీ ఊహలు. మతం అంటే మీ మానసిక స్థితి. మీరు ఇలా అనుకుంటున్నారు క్రైస్ట్ ఒకడే గొప్పవాడు, మీరు అనుకుంటున్నారు మొహమ్మద్ ఒకడే గొప్పవాడు, మీరు అనుకుంటున్నారు కృష్ణుడు తప్ప రాముడు తప్ప ఇంకెవరు గొప్పవాళ్ళు కాదనేది మీ ఊహ. కానీ ప్రపంచంలో ఒకే ఒక శక్తి సంపూర్ణ ప్రపంచాన్ని నడిపిస్తుంది, అది ధర్మము. ధారయతీతి ధర్మ, ఏదైతే ధారణ చేస్తుందో సంపూర్ణ జగత్తుని, అది ధర్మము. ఆ ఒకే ధర్మము మన లక్ష్యం, గాయత్రి మంత్రము. ఆ ధర్మం వైపు మిమ్మల్ని తోస్తుంది. ఆ ధర్మము మానవ శరీరధారులందరిది ఒకటే. మానవ శరీరం మీకు వచ్చింది అంటే ఒకటే ధర్మం ఉంది. ఏంటది? జీవన్ముక్తి, స్వేచ్ఛ, ఏ నియమానికి బద్ధుడు కాకుండా జీవించగలగటం. అంటే ధర్మాతీత స్థితికి వెళ్తాడు ధర్మము నుంచి. ఆ స్థితికి వెళ్ళు అని యో అనేటటువంటి మూడవ పాదంలోని రెండో అక్షరం చెప్తోంది. దాని తర్వాత మనం ఇంకో యో ఉంది. యోజనం వ్యసనేభ్య స్యాత్తాని పుంసస్తు శత్రవః మిలిత్వైతాని సర్వాణి సమయే ఘ్నంతి మానసం. వ్యసనాలు కాలాన్ని నాశనం చేసేస్తాయి. కాలోపాసనే కదా మనం చెప్పుకుంటున్నాం నిజమైనటువంటి సాధన, దుర్గా ఉపాసన, కాలోపాసన నవరాత్రిలో మనం నేర్చుకోబోయేటటువంటి సాధన ఇది. ఏ వ్యసనం ఉన్నా మీకు నాశనం చేసేస్తుంది. ఇవన్నీ కలిసి మీ టైంని నాశనం చేసేస్తాయి కనుక మీరు ఏ వ్యసనానికి కూడా బానిస కాకండి. అయ్యుంటే ఈ క్షణం నుంచి వదిలేద్దాం. సాహసం చేయలేనటువంటి వాడు, అలవాట్లను మార్చుకోలేనటువంటి వాడు వీరుడేమవుతాడు? సాధనలో చాలా వీరత్వం కావాలి. అంచేత ఏవైనా ఉండి ఉంటే నవరాత్రి లోపల ఖచ్చితంగా వాటిని మానేయండి. అవి ఎంత చిన్న వ్యసనాలైనా చాలు, ఒక చిన్న కలుపు మొక్క చాలు సర్వనాశనం చేయడానికి. అంచేత వాటికి బానిసత్వం వద్దు. కానీ బానిసత్వం వద్దన్నాను కదా అని సరే తింటం మొదలెడితే బానిసలైపోతారు. అంచేత ఏంటి, వ్యసనాల జోలికి ఎంత దూరంలో ఉందమన్నాడు? యోజన దూరంలో ఉందమన్నాడు. యోజనం వ్యసనేభ్యహస్య, వ్యసనాలకు అసలు ఆ దరిదాపులకే రావద్దు. యోజన దూరంలో ఉండాలి. అసలు వాసన కూడా తగలదు. యోజనం అంటే 8 మైళ్ళు అనుకుంటా నాకు కరెక్ట్గా, ఆ సాంస్క్రిట్లో దాని విలువ తెలియదు. 8 మైళ్ళ దూరంలో ఉందమన్నాడు. అంటే మనం గుంటూరులో ఉండటానికి వీల్లేదేమో. ఇంకేంటే మరి బార్ షాపులు అవి మరి ఏదైనా ఒకటి 8 మైళ్ళ దూరంలో ఎక్కడో ఒకటి ఉంటుంది. అసలు ఆ జోలికే వెళ్ళొద్దని ఇంతకీ చెప్పదలుచుకున్నది అది. అదే మన సాధకులకి, ముఖ్యంగా మన పరివార సాధకులకి నేను చాలా ఇన్సిస్ట్ చేస్తా, ఏ వ్యసనానికి మీరు బానిస కాకండి, దాన్ని ఎదిరించండి, నేర్చుకోండి. అంతే. ఇలాంటి వాతావరణంలో ఉంటే ఆ వ్యసనాలు ఎలాగా, ఇక్కడ మీరు సిగరెట్ కాల్చలేరు కదా, ఇక్కడ మీరు ఏం చేయలేరు, ఏది చేయాలన్నా ఈ గడప దాటేకే కదా, గడప దాటకండి. మీ ఇంటిని కూడా ఇలాంటి ఆశ్రమంగా మార్చుకోండి. మార్చుకోము, మా వాళ్ళు వినరు, వాళ్ళని మార్చమని ఎవడు అంటున్నాడు? మీ మానసిక స్థితి గురించి చెప్తున్నాను కానీ వాళ్ళు మక్క వేసుకుంటామంటే వేసుకొనివ్వండి, తమలపాకులు వేసుకుంటామంటే వేసుకొనివ్వండి, మస్తబా తింటామంటే తినేవ్వండి, సిగరెట్ కాలుస్తామంటే కాల్చుకొనివ్వండి, తాగుడు తాగుతామంటే తాగనివ్వండి. వాళ్ళని మార్చకండి. మీరు మీరు వ్యసనాలకి దూరంగా ఉండండి. తర్వాత ధియోయో నహ నహ షణ్వే కామిమాం వార్తాం జాగృతస్త్వం సదా భవ సప్రమాదం నరం నూనాం హ్యాక్రామంత విపక్షణ. ఇక్కడేదో ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది, తర్వాత చెక్ చేసుకుందాం. నష్ణ్వే కామిమాం వార్తాం జాగృతస్త్వం సదా భవ సప్రమాదం నరం నూనం హ్యాక్రామంత విపక్షిణ. జాగరూకతతో ఉండకపోతే ఏ క్షణంలో నువ్వు నీ యొక్క అవేర్నెస్ని, ఎస్ఎస్వైలో దాన్ని ఏమని చెప్తారు వాళ్ళు, గమనం అంటారు, నిరంతరం జాగరూకతతో ఉండకపోతే ఎప్పుడప్పుడు నిన్నవే వాయించేస్తాయి. సందు కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి దూరటానికి. అవి ఇచ్చేదంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల బట్టి పాపం దాన్ని దగ్గరికి తీసుకున్నాం మనం, అలవాటైపోయింది అది, అంతకంటే ఇంకేంది. అందువల్ల దాన్ని జయించలేకుండా ఉన్నాం. చేత నిరంతర జాగరూకతతో ఉండి అసలు ఆ కోరిక రాగానే ఆపేసుకోవాలి తప్ప. ఈ అలవాట్ల గురించి చెప్తున్నాను నేను. సిగరెట్ కాల్చాలని ఉంది, నాకు సిగరెట్ కాల్చాలని ఉంది, పోనీ ఒకటి కాలుస్తే ఎలా ఉంటుంది, కొని ఒకసారి అలా బయటకు వెళ్ళి మిల్లిమిల్లిగా ఏమవుతుంది, ఇంకది బరువు పెంచుకుంటుంది, బలం పెంచుకుంటుందని. అసలు దాని గురించి ఆలోచించకండి. సిగరెట్ కాల్చాలనిపించింది అసలు ఆలోచన రానివ్వకండి. దాని బదులు ఇంకోటి ఏదో చేయండి. అర్థమైంది కదా. అదే ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణ. జాగృతస్త్వం సదాభవ, నిరంతరము జాగరూకతతో ఉండు. తర్వాత ప్రచోదయాతిలో ప్రా, ప్రకృత్యాతు భవోదారో నానుదార కదాచన చింతయోదార దృష్టైవ తేన చిత్తం విశుద్ధ్యతి. ఆధ్యాత్మిక జీవితం జీవించదలుచుకున్నవాడు ఒకే ఒక లక్షణాన్ని పట్టుకోగలిగితే, ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాన్ని, వాడు ఆధ్యాత్మిక జగత్తు యొక్క అనంతమైనటువంటి ఎత్తులకు ఎదుగుతాడు. ఉదారత్వము, ఉదారంగా ఉండటం. ఉదారత్వం అంటే ఏంటి? ఎదుటవాడి తప్పుల్ని క్షమించేయటం, అంతేగా ఉదారత్వం అంటే. ఎదుటవాడు తప్పులు చేస్తున్నాడు అని కళ్ళజోడు పెట్టుకు చూస్తాం తప్ప మనం ఏం చేస్తున్నాం మనం చూడం. ఉదారత్వం యొక్క మొదటి లక్షణం ఏంటి అంటే ఎదుటవాడి తప్పులు కనిపించం, కనిపించినా సహజమే అని వదిలేస్తాడు. ఇంకా ఉదారత్వం అంటే ఏంటి? వెంకయ్య స్వామి యొక్క జీవితంలో పెట్టం గించుకున్నాక 2 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. అప్పుడు పావులాయో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు అందులో విలేజ్లో, అందులో వెంకయ్య స్వామికి ఇచ్చేవాడు 2 రూపాయలు. మనం బేరం చేస్తాం, బాటా షాప్కి వెళ్ళి బేరం చేయం. వాడు ఇచ్చినటువంటి జోడు మామూలుగా చేత్తో కుట్టిన వాడు ఎవడైనా కొడితే 200-300 అవుతుందేమో, ఐడియా లేదు, ఉదాహరణ చెప్తున్నా. వాడు 2000 అంటాడు, నోరు మూసుకుని మాట్లాడకుండా 2000 ఇచ్చేస్తాం. కూలీ పని చేసుకునేవాడు, అది తప్ప వాడికి జీవిత ఆధారం లేదు. వాడికి 5 రూపాయలు ఎక్కువ ఇవ్వాలంటే హృదయం ఒప్పుకోదు, ఉదారత్వం అక్కడ రావాలి. కానీ అందువల్ల నువ్వు వాడికి 10 రూపాయలు ఇవ్వటం మొదలెట్టావు అనుకో, పక్క వాళ్ళు చేస్తారు. నువ్వోతే ఇచ్చేసావు ఉదారత్వంతో. రిక్షావాడు 2 రూపాయలు అడిగాడు కాలేజీకి వెళ్ళటానికి, 10 రూపాయలు తీసుకో అన్నాను అనుకో నేను, కాలనీ వాళ్ళకి పెద్ద దెబ్బ. మరి వాళ్ళని 10 రూపాయలు అడుగుతాడుగా, ఆ సారి ఇచ్చారు నువ్వు ఎందుకు ఇవ్వవని. నేను ఇచ్చాను కనుక వాళ్ళు ఇవ్వాలి, లేకపోతే స్టేటస్ గందరగోళం వస్తుంది. నేను ఇవ్వలేను రా అని చెప్పలేను కదా రిక్షా వాళ్ళతో, నేను తెలిస్తానని. అంచేత కామన్ సెన్స్, ఉదారత్వం ఉండాలి, కానీ ఆ ఉదారత్వం అతిగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మరి ఎక్కడ గీత గీసుకుంటాం? ఎక్కడ గీత గీసుకుంటాం అంటే మనం వండుకున్నటువంటి ఆహారము మిగిలిపోతే సాయంత్రం తింటాం అనుకోకండి. ఫస్ట్ ఉదారత్వం అది నేర్చుకోండి. మిగిలిపోయింది కదా అని వేసేస్తారు, ఉంది కదా అని తినేస్తాం. ఉదారత లేదు. ఏ ప్రాణికైనా ఇవ్వచ్చు కదా, ఒక మనిషికి సరిపోదు. కుక్కకి పెట్టచ్చు, ఆవుకి పెట్టచ్చు, చీమలకి వేయొచ్చు కదా. మనిషికి ఇవ్వాలంటే కదా బాధ, వాడి కడుపు నిండదు, నేను ఒక ముద్ద వేస్తే వాడు ఏమనుకుంటాడో. ఆ ఉదారత్వం, మీ కథ చెప్పాను కర్ణుడిది అర్జునుడిది దానం చేయటంలో, తీసుకుపోన్నాడు. ఇంకా వాడు చచ్చుంటాడు ఆ చిన్న కుర్రాడు ఎత్తుకు వెళ్ళలేక బంగారాన్ని, అర్జునుడిగా చేత కాలేదు. ఇంచేత ఉదారత్వం లేదు. నాది కాదు, కృష్ణుడు అక్కడ పెట్టాడు ఆఖరిగా. అందులో ఒక ఇంత బంగారం వీసం ఎత్తు కూడా అర్జునుడిది కాదు, కథ గుర్తుంది కదా. దానం చేయడానికి ఎంత అవస్థపడ్డాడు కర్ణుడు. ఏం చేశాడు? దాని మీద చెయ్య కూడా పెట్టలేదు, అంతే. మాట కూడా మాట్లాడి ఉండాడు, వెళ్తున్నాడు పిలిచాడు, తీసుకుపోన్నాడు, తన స్నానం చేయటానికి పోయాడు. ఉదారత్వం, ఆ ఉదారత్వం మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. గురువులందరూ ఆ ఉదారత్వం వల్లే కదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగేటటువంటి సాహసం మనకేముంది ఋషుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి. ఓ గణపతి సత్యనారాయణ స్వామి కానీ, ఓ సత్యసాయి కానీ, ఓ సిద్ధిసాయి కానీ, ఓ శ్రీరామ శర్మ ఆచార్య కానీ, ఓ అరవిందో కానీ, ఓ సివివి కానీ, వాళ్ళ స్థాయికి అసలు మనతో మాట్లాడటానికి ఏం మాట్లాడతారు వాళ్ళు మనతో? గురువుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదామంటారు, ఏం మాట్లాడతారు మీ వాళ్ళతో? మృత్యు యొక్క రహస్యము, ఆ తర్వాత జన్మలో ఎలా చేయాలి, ఏం చేయాలి అని మీరు మాట్లాడితే వాళ్ళు సహాయపడతారు మీకు. మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి అసలు పనికిరాని మాటలు. అంచేత గురువులతో చర్చ కాదు కావాల్సింది, గురువులతో ఆజ్ఞ. వాళ్ళు ఒకసారి ఆజ్ఞాపించేస్తే జీవితాంతం మళ్ళా ఇంకో ఆజ్ఞ రానంత వరకు పాటించాల్సిందే. చెరువు గట్టుకు వెళ్ళు, చెరువుకి ఏంటది గట్టుకి ఏదైనా కన్నం పడిందేమో చూడన్నాడు అరణిని వాళ్ళ గురువు. వెళ్ళాడు, చేపెట్టి పడుకున్నాడు కారకుండా, అంతే. ఇంకా తర్వాత గురువు చూడాలి ఎక్కడ పోయాడో వాడు. అది గురువు చూస్తాడు, సర్వజ్ఞుడు. మీరేం అనుకోకండి, వాళ్ళు చాలా ఉదారులు మనకంటే. మీ బాధే వాళ్ళ బాధ, అసలు మాటలతో కాదు చెప్పేది, నిజంగానే వాళ్లకు అలా స్పందిస్తారు వాళ్ళు. అంచేత ఆ ఉదారత్వం మీరు అలవాటు చేసుకోండి. ఆ ఉదారత్వాన్ని పక్క వాళ్ళు మరి మిస్యూజ్ చేస్తారు మాస్టారు, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. గురువు యొక్క అనుగ్రహాన్ని మనం ఏం చేస్తున్నాం, భగవంతుడు ఈ మానవ శరీరాన్ని ఇచ్చాడు, ఇంత అలభ్యమైనటువంటి వరదానాన్ని ఏం చేశాం మనం, కానీ మళ్ళీ మళ్ళీ ఆ మానవ శరీరమే ఇస్తున్నాడు కదా మనకి, వేస్ట్ చేశావు నీకు ఇవ్వను అంటున్నాడా? అలా ఎన్నిసార్లు ఇస్తాడు నీకు? గ్యారంటీ నువ్వు ఆ జీవన్ముక్త స్థితికి వెళ్ళనంత వరకు నీకు ఇస్తాడు. అంతకంటే ఉదారత్వానికి పెద్ద ఉదాహరణ ఏం కావాలి? మీ యొక్క చిన్న ఉదాహరణ, మీరు సంపాదించిన 5 రూపాయల్లో 4 రూపాయలు వాడు తింటే మీ ఉదారత్వానికి భంగం వచ్చేస్తుంది. కానీ అలానే మీరు ఉన్న 100 రూపాయలు ఇచ్చేశారనుకోండి, నేను ఆ పిచ్చి పని చేశాను, మీరు చేయకండి ఆ పిచ్చి పని. బెనారస్ హిందూ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చారు తిరుపతికి, స్కాలర్షిప్ డబ్బు వచ్చే రోజే అంత ఖర్చు పెట్టేశాను, ఈ శ్లోకాలు ఇలాంటివి చదివే. కానీ అవునే సుఖంగానే ఉన్నాను, సుఖంగానే జీవించాను, అది వేరే విషయం. కానీ అంత కష్టపడక్కర్లే, మీరు ఆ గందరగోళం చేసుకోక్కర్లే. కొంచెం ఉదారత్వం మీరు చూపించుకుంటే, కొంచెం విశాల హృదయం మీరు చూపించుకుంటే, హార్ట్ ఎన్లార్జ్మెంట్ రోగం తెచ్చుకుంటే చాలా మంచిది అని. నిజంగా రోగం తెచ్చుకోకండి, హృదయాన్ని భౌతికంగా పీకకండి, అది రోగం. అది విశాల హృదయాలు కండి, ఉదార హృదయాలు కండి అని చో అనేటటువంటి ప్రా అనేటటువంటి అక్షరం చెప్తుంది. చో అనేటటువంటి అక్షరం ప్రచోదయాత్, చో చోదయచ్చేవ సత్సంగో ధియమస్య ఫలం మహత్ స్వమతో సజ్జనైర్విద్వాన్ కుర్యాత్ పర్యావృతం సదా. సత్సంగం ఎప్పుడూ మంచి సాంగత్యంలో ఉండండి, సివివితో ఉండండి నిరంతరం. లేదు సివివితో ఉండాలనిపించలేదు, మార్పు కావాలి, లారీ మహాశయతో జీవించండి సత్సంగత్వం. లేదు రామకృష్ణ పరమహంసతో జీవించండి, ఏది వాళ్ళు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళు చెప్పిన మాటలు మీరు మళ్ళీ తిరిగి వాళ్ళు చెప్పరు. భౌతిక జగత్తులోనే వాళ్ళు జీవించి ఉంటే రిపీట్ చేయలేరు అదే మాటల్ని. మీరు ఒకసారి వినలేకపోయారనుకోండి మళ్ళీ చెప్పండి అనలేరు కదా, చెప్పినా అదే మాట రిపీట్ చేయలేరు. కానీ పుస్తకాలు మీరు తిప్పి తిప్పి చదవచ్చు, మంచుకు తినేయవచ్చు. సత్సాంగత్యం, గురువు గారు చెప్తూ ఉంటారు, నేను స్నేహం చేశాను భీష్ముడితో చేశాను, నేను స్నేహం చేశాను అర్జునుడితో చేశాను, నేను స్నేహం చేశాను హనుమంతుడితో చేశాను. నువ్వు ఎలాంటి సాంగత్యంలో ఉంటే అలాంటి పనులు చేయాలనిపిస్తుంది అంతే కదా. ఇంచేత ఆ పుస్తకాలు చదవటం, ఆ గురువుల యొక్క చరిత్రలను, గురువులు రాసినటువంటి పుస్తకాలను అధ్యయనం చేయటం. చో అనేటటువంటి అక్షరం చెప్తుంది, చోదయేచ్చేవ సత్సంగో ధీమస్య ఫలం మహత్ స్వమతో సజ్జనైర్ విద్వాన్ కురియాత్ పర్యావృతం సదా. ప్రచో దా, దా అనే అక్షరం ఏం చెప్తుంది, దర్శనం హ్యాత్మన కృత్వా జానీయాదాత్మ గౌరవం జ్ఞాత్వాతు తత్తదాత్మానం పూర్ణోన్నతి పదన్నేత్. ఆత్మను దర్శించు, ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి అడుగులు వెయ్యి, అది తెలుసుకుని ఆత్మ యొక్క పూర్ణోన్నతి మార్గం వైపు నిరంతరము ప్రయత్నిస్తూ ఉండాలి. ఆత్మోన్నతి మార్గం అంటే యోగ మార్గమే, సాధనా మార్గమే. యాయాత్సోత్తర దాయిత్వా నిర్వహం జీవనే పిత కుపితాపి తథా పాప కుపుత్రోపి యథామత. తండ్రి తన ఉత్తరదాయిత్వాన్ని బాధ్యతను స్వీకరించాలి. నిరంతరం నేను చెప్పేది అదే కదా, మనం ఎవరికో ఒకరికి తండ్రి. ఎస్ఎస్వై వాళ్ళు అయితే ఏం చెప్తారు, బ్రహ్మదీక్ష ఇచ్చేటప్పుడు గుర్తుందా, ఏంటి మేము మనం చేసినటువంటి ప్రతిజ్ఞ మీరు కాదు నేను తీసుకున్నాగా, ఏంటి మన ప్రతిజ్ఞ సమాజానికా, సమాజానికే కాదు విశ్వానికి, అంటే ఈ సకల చరాచర జగత్తుకి నేను తండ్రిని తల్లిని. నీ బాధ్యత ఏంటి మరి, మరొక అది ఇక్కడ చెప్తున్నది అంతే తప్ప, ఒక తండ్రి నీ కొడుకుని చూడు నీ పిల్లల్ని చూడు అనేటటువంటి సంకుచిత దృష్టి గాయత్రి మంత్రం యొక్క చివరి అక్షరాల్లో వస్తుందా? రాదు. బ్రహ్మదీక్ష గురించి చెప్తున్నాడు నీ ఉత్తరదాయిత్వాన్ని. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఏమీ లేని వెంకటేశ్వరస్వామి చేయగలిగాడు కదా, అంటే ఏమీ లేదు అంటే మన భౌతిక స్థితిలో చూసుకుంటే ఏముంది దానికి, ఒక తాటాకు కాస్త మంటలు ఓ గోచి, కానీ ఎంత ఊపాడు ప్రపంచాన్ని రమణ మహర్షి, ఎంత ఊపాడు వివేకానంద, ఎంత ఊపాడు మనం అలా ఊపాలి. ఆ ఊపటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని సాధన ద్వారా పొందాలి. అది ఇక్కడ ఏయాతోత్తర దాయిత్వ నిర్వహం జీవనే పిత కుపితాపి తథా పాప కుపుత్రోపి యథామత. అంచేత మామూలు బాధ్యతల గురించి అసలు గాయత్రి మంత్రం చెప్పటంలే, ఆ మామూలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించిన వాడే గాయత్రి వరకు వస్తాడు. మీ ఉత్తరోత్తర బాధ్యతలు, సాధనాత్మకమైనటువంటి బాధ్యతలు, ప్రపంచంలో సంపూర్ణ ఈ చరాచర సృష్టికి నేను తల్లిగా తండ్రిగా జీవిస్తాను అనేటటువంటి ఉత్తరదాయిత్వాన్ని నిర్వహిస్తూ చివారి అక్షరం ప్రచోదయాత్ తదాచరే సదానేభ్యో వాంఛాన్యస్తే వ్యధానర నమ్ర సృష్టకృతజ్ఞశ్చ సత్య సాహాయ్యవాన్ భవేత్. ప్రపంచానికే తల్లిగా తండ్రిగా జీవిస్తున్నాను, గాయత్రి మంత్రాన్ని కూలంకషంగా చర్చించి పారేస్తున్నాను, వామార్గీ సాధనలు దక్షిణ మార్గీ సాధనలంతా నాకు వచ్చు, అందువల్ల నేను చాలా గొప్పవాణ్ణి అనుకోకుండా నమ్ర, అందరితోనూ నమ్రంగా ఉండండి, శిష్ట మర్యాదగా ప్రవర్తించండి, కృతజ్ఞ పాలవాడు పాలు ఇవ్వకపోతే కాఫీ ఉండదు మీకు, షాప్వాడు బియ్యం తెచ్చి ఇవ్వకపోతే మీకు అన్నం ఉండదు. చేత సంపూర్ణ విశ్వానికి వాళ్ళు చేసేటటువంటి పని కృతజ్ఞత చూపించుకోండి. సత్యవంతంగా సహాయవాన్ భవేత్, ఎప్పుడు ఎప్పుడు మీ సహాయం ఎవరికి కావాల్సినా ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా ఇవ్వటానికి రెడీగా ఉండండి. సింపుల్ ఫార్ములా ఏంటి దీనికి, ఇతరుల నుంచి నిన్ను వాళ్ళు ఎలాగ నిన్ను ట్రీట్ చేయాలని ఆశిస్తావో నువ్వు వాళ్ళని అలాగే ఆచరణలో పెట్టు. తదాచరేత్ సదానేభ్యో వాంఛస్తన్యధానర నమ్ర శిష్టకృతజ్ఞశ్చ సత్య సహాయవాన్ భవేత్. అంచేత ఇతరులకి నువ్వు ఎలా కావాలని కోరుకుంటావో అలాగ ఆచరించు అని చెప్తో గాయత్రి స్మృతి పూర్తవుతుంది. మొదటి 8 అక్షరాలు భౌతిక జగత్, తర్వాత 8 అక్షరాలు సమాజంలో ఎలా జీవించాలో, తర్వాత 8 అక్షరాలు ఆధ్యాత్మికవేత్తగా నువ్వు ఎలా జీవించాలో చెప్తుంది స్వస్తి.